ప్రేమైన ఆత్మబంధుల కృష్ణుడు చెప్పాడు, బహుజన్మల యొక్క సాధన ఫలితంగా బహుజన్మల్లో పుణ్యకర్మలు చేస్తే బహుజన్మల యొక్క విచారణ ఫలితంగా బహుజన్మల సుకృతంగా ఏదో ఒక జన్మలో జ్ఞానం కలుగుతుంది. అలాగే నేను 2 సంవత్సరాలు మీరు ప్రయత్నం చేసి సిద్ధాంతం ఈ రోజుకు వచ్చాం. కొబ్బరికాయ తయారవడానికి 6 నెలల సంవత్సరం పడుతుంది. చెట్లు రాలిపోవడానికి కొన్ని క్షణాల్లో రాలిపోతుంది. అలాగే అనేక జన్మలు మీరు సాధనలో పెట్టిన జ్ఞానం రావడానికి అనేక జన్మలు పెట్టడం కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. ఆ జ్ఞానం అనేది అమృత గడియదు, అమృతానుభవం కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. ఒక అమెరికా దేశస్థుడు అమెరికా నుంచి వచ్చాడు. అతని పేరు జయం లౌరి. 2 నెలల ఆశ్రమంలో ఉన్నాడు. ఆ రోజున బయలుదేరుతున్నాడు. బయలుదేరి ముందు రమణ స్వామి సన్నిధికి వచ్చాడు. సరసానంగా మనం ఎవరైనా ఇంటి దగ్గర 4 రోజులు ఉంటే వెళ్ళేటప్పుడు చెట్లు పెడతాం, మర్యాదగా చెట్లు పెడతాం. 9 రోజులు తప్పనిసరిగా చెట్లు పెడతాం. అది అతిథి యొక్క మర్యాద. తత్వ పురుషుత్తులు చెప్పాడు, తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, అతిథిని గౌరవించు, గురువును గౌరవించు అని. అది కూడా సాధనలో ఒక భాగము అని. అశ్రద్ధ పనికిరాదు. విద్య విషయంలో అశ్రద్ధగా ఉండకండి. మీకు తెలిసిన విద్య, మీకు నేర్చిన విద్య ఎవరైనా శ్రద్ధ గలవారు అడిగితే, అశ్రద్ధ గలవారు కాదు, శ్రద్ధ గలవారు అడిగితే వారికి ఉపదేశించండి. అందులో అశ్రద్ధ పనికి రాదు అని తైత్రీయ పురుషులో చెప్తారు. మీకు ఎవరికైనా ఫిజిక్స్ బాగా వచ్చిందనుకోండి, ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఫిజిక్స్ చెప్పమని అడిగారనుకోండి, చెప్తే మీకు తెలిసిన సబ్జెక్ట్ ఇతరులకు చెప్పడంలో అశ్రద్ధ పనికి రాదు, శ్రద్ధగా బోధించండి. అది కూడా సాధనలో భాగమే. దానికి కూడా మీరు ఈశ్వరుని కృపకి పాత్రలు అవుతారు. మీరు ఏ పని చేసినా ఎంత చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, శ్రద్ధగా చేయండి, అశ్రద్ధగా చేయకండి, తృప్తిగా చేయండి, ఇష్టంగా చేయండి, ప్రేమగా చేయండి. ఇది తైత్రీయ ఉపనిషత్తులో ఒక ఋషి పాఠాలు నేర్చుకుని విద్య నేర్చుకుని ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాట. మన దేహ ప్రారంభంలో ఏ పని అయితే మనం చేయవలసి ఉందో అది శ్రద్ధగా చేయండి, ఇష్టంగా చేయండి, ప్రేమగా చేయండి. మీరు ఎవరికైనా మంచి నీళ్ళు ఇచ్చినా సరే అశ్రద్ధగా వద్దు, శ్రద్ధగా ఇవ్వండి, ఇష్టంగా ఇవ్వండి, ప్రేమగా ఇవ్వండి, తృప్తిగా ఇవ్వండి అని ఉపనిషత్తు చెప్తుంది. ఉపనిషత్తు అంటే శృతి చెప్తుంది. ఆ శృతి చెప్పినట్టుగా నడుచుకుంటే మనకి జ్ఞానం లేని కలుగుతుంది. శ్రద్ధగా చేతులతో శ్రద్ధగా పనిచేస్తూ మనసుతో మీ గురువుని కానీ ఈశ్వరుని కానీ స్మరించుకోండి. ఇది చేతితో చేసే కర్మ జాగ్రత్తగా చేస్తూ మనసులో భగవంతుని స్మరించుకుంటుంటే మీకు జ్ఞానం కలగటానికి మీ మనస్సు ప్రిపేర్ అవుతుంది, సిద్ధమవుతుంది. అంటే కర్మ విషయంలో అశ్రద్ధ పనికి రాదు, భక్తి విషయంలో అశ్రద్ధ పనికి రాదు. ఈ రెండు జాగ్రత్తగా ఉంటే మీకు జ్ఞానం కలుగుతుంది. మనం చనిపోయిన తర్వాత ఏదో సాధిద్దాం అని అనుకుంటాం. చనిపోయిన తర్వాత మన వల్ల ఏమి ఉండదు. చనిపోయిన తర్వాత మనం చేసేది ఏమి లేదు. ఏదో ఇతర లోకాలకు వెళతాం, ఆ లోకాల్లో కొంతకాలం జీవిస్తాం, మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే మనం. అయితే మీకు చనిపోయిన తర్వాత మీరు ఆనందంగా ఉండాలంటే, చనిపోయిన తర్వాత మీరు మోక్షస్థితి మీకు కలగాలనుకుంటే, చనిపోయిన తర్వాత మీ శరీరం చనిపోయిన తర్వాత శాశ్వతమైన శాంతిలో, శాశ్వతమైన సుఖంలో, శాశ్వతమైన ఆనందంలో మీరు ఊగిసలాడాలంటే అది మీ శరీరం ఉండగానే పొందండి అని ఉపనిషత్తు చెప్తారు. పెద్దలు చెబుతున్నారు, మహర్షులు చెబుతున్నారు, మహానుభావులు చెబుతున్నారు. అది అంటే మనం ఇప్పుడు ఆనందాన్ని పొందలేమనుకోండి, మన శరీరానికి చావు రాకముందు ఆనందాన్ని పొందలేమనుకోండి, మరణించిన తర్వాత మటుకు మీకు ఆనందం రాదు. అలాగే శరీరం మరణించక ముందే మీకు సుఖాన్ని పొందలేరనుకోండి, మరణించిన తర్వాత సుఖం రాదు. అలాగే మీరు ఏ స్థితి అయితే చనిపోయే ముందు ఏ స్థితి అయితే పొందారో ఆ స్థితే మరణానంతరం కంటిన్యూ అవుతుంది, కానీ కొత్తగా మీరు పొందేది ఏం లేదు. అంటే మీకు ఆనందానుభవం కలగాలంటే ఆత్మానందం. అంటే అజ్ఞానం ఎలా నశిస్తుందంటే, అవిద్య ఎలా నశిస్తుందంటే, ఒక ఆత్మజ్ఞానం వల్ల నశిస్తుంది, కానీ మిగతా విద్యల వల్ల నశించం. ఒక ఆత్మజ్ఞానం వల్ల మటుకే అజ్ఞానం నశిస్తుంది, ఒక ఆత్మజ్ఞానం వల్ల మటుకే అవిద్య నశిస్తుంది. అంటే మీకు ఆత్మజ్ఞానం కావాలంటే మీ శరీరాన్ని మీకు శరీరం ఒకటి తెలుస్తాను, ఆత్మ ఏదో లేదు మీకు తెలియదు, శరీరం ఒకటి తెలుస్తాను, మనసు ఒకటి తెలుస్తాను. ఆ శరీరంతో భగవంతుడు మీకు ఏ పని అయితే విధించాడు ఆ శరీరంతో పని చేసుకుంటూ మనసుతో నిరంతరం భగవంతుని స్మరించుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మీ శరీరాన్ని మనసుని సిద్ధం చేసుకోండి. అదే చాలా మంది ఏమనుకుంటున్నారంటే మరణానంతరం మనకు ఏమీ వచ్చేస్తున్నారు, ఏమి రాదు, సొమ్మ మిగిలిపించే వరకు మనం పొందేది ఇప్పుడే పొందాలి. అంటే మరణించే టైంకి మనం ఏ స్థితిని అయితే పొందామో అదే కంటిన్యూ అవుతుంది మనకి. మీరు మనస్సు నశిస్తేనే కానీ వాసన నశించదు, వాసన నశిస్తేనే కానీ మనస్సు నశించదు. ఇదంతా తిరకాసగా ఉంది. అంటే మీకు మరణించే ముందు ఎన్ని వాసనలు అయితే నశించినాయో మిగతా ఎన్ని వాసనలు ఉన్నాయో, నువ్వు ఇతర లోకాల్లో వాసన నశింపజేసుకోవడానికి అవకాశం లేదు. మళ్లీ భూమి మీదకి వచ్చి శరీరం ధరించి ఆ వాసన నశనానికి తపస్సు చేయవలసిందే, జపం చేయవలసిందే, ధ్యానం చేయవలసిందే. జ్ఞానం అంటే ఏమిటనుకుంటున్నావు, తపస్సు అంటే ఏంటనుకుంటున్నావు, అది బ్రహ్మముతో సమానం అన్నాడు. అయితే వాసన అంత తేలిగ్గా నశించదు, మీరు అనుకున్న తేలిగ్గా వాసన నాశనం కాదు. వాసన నశిస్తేనే కానీ మనోనాశనం కాదు, మనస్సు నశిస్తేనే కానీ మనోమూలమైన ఆనందం మీకు అనుభవంలోకి రాదు. ఆనందం మీకు అనుభవంలోకి ఇప్పుడు ఆనందం అనుభవంలోకి వస్తేనే కానీ మరణానంతరం మీరు ఆనందంలో ఉండరు, దుఃఖంలోనే ఉంటారు. ఇప్పుడు మనం దుఃఖంలో ఉన్నామనుకోవడం, మరణానంతరం కూడా దుఃఖంలోనే ఉంటాం. ఇప్పుడు కనుక ఆనందం ఆనందానుభవం పొందితే హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని కనుక ఆ పరమాత్మను సంబంధించినటువంటి చైతన్యానికి సంబంధించినటువంటి ఆ ఆనందాన్ని అనుభవంలో పొందితే మరణానంతరం అది కంటిన్యూ అయిపోతుంది. కానీ మరణానంతరం అయ్యి మీరు చేసుకుని మీరు తెచ్చిపెట్టుకునేది కాదు. అంటే బహు జాగ్రత్తగా మీ రోజులు బహు జాగ్రత్తగా గడపండి, కాలాన్ని పాడు చేసుకోవద్దు. ఆ కాలాన్ని కూడా నువ్వు బహు జాగ్రత్తగా ఉపయోగించుకో. నువ్వు 60 సంవత్సరాలు జీవించు, 80 సంవత్సరాలు జీవించు, ఎంతకాలం జీవిస్తున్నావు అని కాదు ముఖ్యం, ఆ కాలాన్ని ఎలా నువ్వు సద్వినియోగం చేస్తున్నావు అన్నది ముఖ్యం. అంటే నీ గురువును ఆరాధించి, నీ గురువును గౌరవించి, పరమేశ్వరుని స్మరించి, నీ వాసన నశింప చేసుకుని అమృత స్థితి అమృత అనుభవం పొందు. ఎప్పుడు నీ శవం భూమి మీద తిరుగుతున్నప్పుడే, ఎప్పుడో కాదు. ఎప్పుడో వస్తున్నాయి, ఇప్పుడు రానిది అప్పుడు రాదు, ఇక్కడ రాని అక్కడ రాదు. అంటే బహు జాగ్రత్తగా ఉండు సుమన్. ధర్మాన్ని ఆచరించకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఇతరులు వాళ్ళ ధర్మం మన పట్ల ఎలా ఆచరిస్తున్నారో అది మనకు అనవసరం. వాళ్ళ పట్ల మన ధర్మం మనం ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించడంలో అజాగ్రత్త పనికి రాదు అన్నాడు తైత్తిరీయంలో. అజాగ్రత్త పనికిరాదు, ధర్మాన్ని ఆచరించడంలో అజాగ్రత్త పనికిరాదు. ధర్మాన్ని ఆచరిస్తాంటే మోక్షం యొక్క విలువ నీకు తెలుస్తుంది. మోక్షం యొక్క విలువ తెలిసిన వాడు ముముక్ష అవుతాడు. ఆ ముముక్ష మాత్రమే మోక్షానుభవం పొందుతాడు. కానీ ఆ మోక్ష సుఖాన్ని అందుకోవాలనేటువంటి ఆ ఆకాంక్ష కూడా అందరికీ ఉండదు. జ్ఞానం ఎందుకు రావటం లేదంటే ఏ విషయాలనైతే మనం గౌరవించకూడదో ఆ విషయాలను గౌరవిస్తాం, గౌరవించవలసిన విషయాలను గౌరవించు. మనకి మన శరీరం మీద ఉన్న గౌరవం చైతన్యం మీద లేదు, మన వాసన మీద ఉన్న గౌరవం మనకు ఆత్మ మీద లేదు, చైతన్యం మీద లేదు. నా మనసు నా జీవుడి మీద ఉన్న గౌరవం నాకు ఈశ్వరుడి మీద లేదు. ఇదంతా మనకు తెలుస్తుంది, మన ప్రాక్టికల్ ఎవరు ఇతరులు చెప్పక్కర్లేదు, మన అనుభవంలో తెలుస్తుంది. కనీసం నా శవం మీద ఉన్న గౌరవం నాకు పరమాత్మ మీద లేదు. అంటే గౌరవం ఏ వస్తువుల మీద అయితే గౌరవం ఉండకూడదు, దాని మీద గౌరవం ఉంటుంది. దేనైతే పొందాలో దాని మీద గౌరవం లేదు, గౌరవం లేదు కానీ పొందాలని ప్రయత్నం చేస్తాను. ఇది పరస్పర విరుద్ధంగా ఉంది మన పద్ధతి. ఇప్పుడు చదువు ఏ సబ్జెక్ట్ అయితే మనం నేర్చుకోవాలంటున్నామో ఆ సబ్జెక్ట్ మీద గౌరవం ఉండి, దాన్ని అభ్యసించాలనేటువంటి శ్రద్ధ ఉండి, ఆ సబ్జెక్ట్ మీద రెస్పెక్ట్ ఉంటే వస్తుంది. కానీ లేదా సబ్జెక్ట్ రాదు, ఆత్మీయ కాదు మామూలు సబ్జెక్టులు కూడా రాదు. గౌరవించే వస్తువులేమో అగౌరవపరుస్తున్నాం, అగౌరవపరిచే వస్తువులేమో గౌరవిస్తున్నాం. అంటే పరస్పర విరుద్ధంగా ఉండేది. సర్వసాధారణంగా ఎవరి ప్రాపర్టీ వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ప్రాపర్టీ. అలాగే కొంతమంది వాళ్ళ అజ్ఞానాన్ని కూడా ఒకవేళ ఎక్కడైనా పోతున్నామో జారిపోతున్నామో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారట. వాళ్ళ ప్రాపర్టీని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటారు, వాళ్ళ అజ్ఞానాన్ని కూడా ఎలా కాపాడుకుంటారు, వాళ్ళ అవిద్యను కూడా ఎలా కాపాడుకుంటారు. వాళ్ళ అజ్ఞానాన్ని మనం ముట్టుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళ అజ్ఞానాన్ని ముట్టుకోకూడదు మనం, వాళ్ళ అవిద్యని ముట్టుకోకూడదు. అంటే వాళ్ళ ప్రాపర్టీ మీద ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళ అజ్ఞానం మీద కూడా అంత ప్రేమ ఉంటుంది. ఒకవేళ కిందకి జారిపోతుందని దారిణ ఎవరు దేన్ని అజ్ఞానాన్ని. అయితే నా అజ్ఞానం ఒకవేళ పోవాలని అనుకుంటున్నప్పటికీ, ఒకవేళ నా అజ్ఞానం ఏదైనా పోగొట్టుకోవాలి, నేను ఏదైనా ప్రయత్నం చేస్తే పోగొట్టుకుని దానికి సహకరించడానికి ఏదైనా 4 మాటలు చెబుతారని ముగింపుగా మిమ్మల్ని ఈ వీడ్కోరి సమావేశంలో అడుగుతున్నాను. కొంతమంది మనుషుల తత్వం అలాగే ఉంటుంది, మంచి మాటలు వినరు. మంచి మాటలు వింటే మళ్ళీ వాళ్ళ స్వభావంలో మార్పు వస్తుందేమో, ఆ ముందు స్వభావం అలాగే కాపాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు మామూలుగా మనం గౌరవం సంపాదించినంత తేలిగ్గా ఆస్తి సంపాదించినంత తేలిగ్గా స్వభావాన్ని మార్చుకోలేము. స్వభావం ఎన్నో పూర్వజం అనేక జన్మల నుంచి వస్తూ ఉంటుంది ఆ స్వభావం. ఆ స్వభావాన్ని మార్చుకుంటేనే కానీ మనకు జ్ఞానం కలగదు. ఆ స్వభావం ఎలా మారుతుంది? వాసన నశిస్తేనే కానీ ఆ స్వభావం మారదు. కృష్ణుడు కూడా చెప్పాడు, నీ ప్రయత్నం కూడా సరిపోదు స్వభావం మార్చడానికి. గురువు అనుగ్రహం లేకపోతే నీ తెలివితేటలు సరిపోవు, నీ ప్రయత్నం సరిపోవు నీ స్వభావం మార్చుకోవడానికి. నీ స్వభావం మార్చిపోతేనే మార్చుకుంటేనే కానీ నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి రాలేవు. నీ చైతన్య స్థాయి పెరగదు, హృదయ దుఃఖలు ఉండలేదు. ఎప్పుడు నీ స్వభావం నువ్వు మార్చుకోలేవనుకో అమ్మ హృదయ దుఃఖలో నీకు నివాసం కుదరనే కుదరదు. హృదయ దుఃఖలో నీకు నివాసం కుదరకపోతే నీకు వాసన నశించదు. భగవంతుని నిరంతరం ధ్యానం చేసి భగవంతుని నిరంతరం జ్ఞాపం చేస్తుంటే తదేక నిష్టగా దానికోసం జీవిస్తుంటే వాసన నశిస్తుంది, కానీ లేకపోతే వాసన నశించదు. అంటే అది నేను మా అమెరికా వెళ్ళిపోతున్నాను అంటే నేను ఎటువంటి మనుషులు అంటే మా అజ్ఞానం ఒకవేళ అవిద్య జారిపోతాయంటే పట్టుకుందాం చూసుకుంటూ ఉంటాం. మా అజ్ఞానాన్ని మేము తొలగించుకోవడానికి సహకరించే మాట్లేదని మీరు చెప్తే నేను ఆ మాటలు జ్ఞాపకం ఈ చివరి లాస్ట్ డేలో ఈ ముగింపులో ఆ మాటలు మీరు చెప్పే మాటలు గుర్తుపెట్టుకోవడానికి నేను వెళ్ళే రోజున ఈ వీడుకోని రోజున ఈ సెండ్ ఆఫ్ టైంలో మిమ్మల్ని ఈ మాటలు అడుగుతున్నాను అని ఆ అమెరికా దేశస్థుడు లౌరి అనేవాడు, ఇదంతా ప్రశ్న, ఇదంతా ఏంటి ప్రశ్న అని లౌరి అనేవాడు భగవాన్ని అడుగుతున్నాడు. ఈ రోజు నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయినప్పుడు నాకు జ్ఞానం కలగడం కోసం మంచి మాటలు ఏ నాలుగు మాటలు చెప్పండి. అంటే ఆ జ్ఞానం కలిగించే మాటలు నేను మరణం చేసుకుంటేనే కానీ ఆ మాటలను అనుసరించి జీవిస్తేనే కానీ వాటిని ధ్యానం చేస్తేనే కానీ అజ్ఞానం నశించదు. అంటే ఆ మాటలు ఏదైనా అజ్ఞానం పోవడానికి ఉపయోగపడే మాటలు చెప్పండి అని వెళ్ళే రోజునే ఈ రమణాచార్యుడని ఆ లౌరి అనేవాడు కొన్ని మాటలు అడిగాడు. అయితే భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు సద్గురువుకి ఎక్కడికో దూరాన్ని వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావు, నాకు దూరానికి వెళ్తున్నావు అంటే నేననే మాటే ఉపయోగించే అలవాటు లేదని. మనకు ఉదయం లేచిన మొదలు సాయంత్రం ఒక దార నిద్రలో నేను గొడవ వదిలేస్తుంది, కానీ మనకి ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు ఈ నేను గొడవే. ఆ నేనే అనేది ఆ వంచి నేను కట్టించాను, ఈ నేనే కట్టించాను, ఆ గోడ నేనే కట్టించాను, ఆ ఊరికి సిమెంట్ నేనే వేయించాను, ఆ నేను గొడవ. నీ గురువు ఎవరైనా, నీ ఆచార్యుడు ఎవరైనా, మీరు భక్తి యోగాన్ని అనుసరించినా, ధ్యానయోగాన్ని అనుసరించినా, కర్మయోగాన్ని అనుసరించినా, ఆ దేహం చుట్టూ తిరిగి నేను దేహంతో దావాక్యం పొంది నేనులోంచి విడుదల పొందకపోతే కోటి జన్మలెచ్చినా మీకు ఆత్మజ్ఞానం కలగదు. దేహగతమైన నేను ఎక్కడైతే ఉదయిస్తాందో, ఈ దేహగతమైన నేను తీసుకెళ్ళి ఆ ఉదయించే చోటు అక్కడ ఉంచి అక్కడ ఉంచగలిగితే అది నశిస్తుంది. కానీ చాలా కాలం అక్కడ ఉంచగలగాలి దేహగతమైన నేను. ఇక్కడ గాఢనిద్రలో దేహగతమైన నేను హృదయంలోకి వెళ్ళే ఉంటాను, జాగ్రత్త అవస్థలో తీసుకెళ్ళి దాన్ని అలా ఉంచగలిగితే నశిస్తుంది, కానీ లేకపోతే నశించదు. గాఢనిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చిన మొదలు మరి జాగ్రత్త అవస్థలోంచి గాఢనిద్రలోకి వెళ్ళే వరకు దేహంతో తాదాక్ష్యం పొంది ఉంటుంది. ఆ దేహం చనిపోయినప్పుడు కూడా దేహం ఏడవదు, దేహంతో తాదాక్ష్యం పొంది ఆ నేను ఏడుస్తుంది. అదే జీవుడు, అదే మనస్సు, అదే చిజ్జడ గ్రంథి, అదే అజ్ఞానం, అదే అవిద్య. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మని వేదంలో చెప్పింది, మహావాక్యాల్లో అది ఒకటి, తత్వమసి అహం బ్రహ్మాస్మి అని ఆ వాక్యాల్లో ఒకటి. నువ్వు ఆ బ్రహ్మానుభవం వచ్చినప్పుడు ఆ బ్రహ్మానుభవం నీకు వేది కాబట్టి, ఆ బ్రాహ్మణస్థితి వేది కాబట్టి నేను అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకోవాల్సి వస్తుంది. కానీ అది అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు అది అనుకోవాల్సిన పనే లేదు. నేను మనిషిని అని మనిషి ఎవడు అనుకోడు, ఇంకే వాడు మనిషి అనే అనుభవం వాళ్ళలో ఉంది. అదే లోపల నీకు బ్రహ్మం అనుభవంలోకి వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అనుకోక్కర్లేదు, అది అనుభవం లేదు కాబట్టి అనుకోవాల్సి వస్తుంది. అనుభవంలోకి వస్తే అనుకోవాల్సిన పని లేదు. నీకు ఏదైతే అనుభవంలో ఉందో అది అనుకోవడంతో పని లేదు. అనుభవంలోకి రావటానికే అనుకోవటం, దానికే శ్రమణం, దానికే మననం, దానికే ధ్యానం, దానికే నిష్ట. ఆయన రమణ మహర్షి గారి ఇంటికా నుంచి పారిపోయినప్పుడు నేను అరుణాచలం వెళుతున్నాయని రాయలేదు. ఇది ఒక సత్కార్యం చేయటానికి పోతున్నది, బయటికి వెళుతున్నది, ఇది ఒక మంచి పని చేయడానికి. ఇది అంటే శవం, ఈ శవం ఒక మంచి పని చేయడానికి వెళుతున్నది, దీనికోసం అన్వేషించకండి, ఈ శవం కోసం దుఃఖపడకండి. ఏం చేద్దంటే ఒక మంచి పనికి ఇది వెళతాను. నేను అనలేదు, పరిణామంతో నేను పోయింది. అంటే ఇది ఒక మంచి పని చేయడానికి, సత్కారం చేయడానికి ఈ శవం వెళతాను, కానీ నేను వెళుతున్నానే మటుకైనా అనలేదు. అంటే అది నేను పోయింది, అది నిజాన్ని నశించింది, నిజమైన నేను తానిక వ్యక్తమైంది. నిజమైన నేను ఎప్పుడు దేహానికి పరిమితమే ఉండదు, అది అంతటా ఉంటుంది. సర్వవ్యాపకం నిజమైన నేను, సర్వవ్యాపకం నిజమైన నేనన్నా, ఆత్మన్నా, బ్రహ్మమన్నా, చైతన్యమన్నా, భగవంతుడన్నా, అన్ని ఒకటి అనే నామాంతరాలు అంటే అది అది అనుభవంలోకి వచ్చింది, ఈ స్వరానుగ్రహం అది అనుభవంలోకి వచ్చింది. అంటే ఇది ఒక మంచి పని చేయడానికి వెళతండి, దీనికోసం వెతకక్కర్లేదు, దీనికోసం దుఃఖపడకండి, శవం ఏమైందరు అని ఆ ఉత్తరంలో కూడా అప్పుడు కూడా నేను అనలేదు. ఇక్కడ కూడా చూడండి, నన్ను విడిచిపెడుతున్నావు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అని కూడా అక్కడ అనలేదు. సద్గురువు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు, సద్గురువు నీకు ఎలుపుడుగా లేడు, నీ కూడా ఉన్నాడు, నీ బయట ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. సద్గురువు నీకు ఎక్కడ ఉన్నాడంటే సద్గురువు నీకు ఎక్కడ దూరం, నువ్వు శరీరం అనుకోవడం వల్ల సద్గురువుని కూడా శరీరం అనుకుంటున్నావు. లాజిక్ చూడు, వండర్ఫుల్ లాజిక్. ఆ సద్గతి అంది టేస్ట్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. టేస్ట్ లేని వాళ్ళకి అంటే పూర్వపు నువ్వు లేకపోతే, ఆ పూర్వ జన్మోత్తరంలో ఆ మంచి సంస్కారం లేకపోతే సద్గతి వినాలని కూడా అనిపించదు. అలా మోక్షకాంక్ష ఉన్న వాడికి మోక్షం వస్తుంది, కానీ మోక్షకాంక్ష లేని వాడికి మోక్షం వస్తుంది. ఏంటంటే ఏమనుకుంటున్నావు, దేహం అనుకుంటున్నావు. అంటే సద్గురువుని కూడా ఎవడు అనుకుంటున్నావు, దేహం అనుకుంటున్నావు. కృష్ణుని అంటే ఎవడు అనుకుంటున్నావు, దేహం అనుకుంటున్నావు. రాముడు అంటే ఎవడు అనుకుంటున్నావు, దేహం అనుకుంటున్నావు. కానీ వాళ్ళకి తెలిసి వాళ్ళు దేహమూర్తులు కాదని, నువ్వు దేహం అనుకుంటున్నావు కాబట్టి నీ అజ్ఞానాన్ని తీసుకెళ్లి అవతార పురుషుల మీద సద్గురువుల మీద ఆరోపిస్తున్నావు. అంటే నేను దూరంగా వెళ్ళిపోతున్నా. ఆత్మ అంతటా ఉండే, ఆత్మే గురువు, ఆత్మే చైతన్యము, ఆత్మే దేవుడు, అది అంతటా ఉంది. నువ్వు ఎక్కడికి వెళతావు, దూరమైన దగ్గర ఏంటి? శరీరానికి దూరం ఉన్నది దగ్గర, కానీ ఆత్మకు దూరం ఏంటి, దగ్గర ఏంటి? చైతన్యానికి దూరం ఏంటి, దగ్గర ఏంటి? సద్గురువు సద్గురుకు దూరం అయిపోతున్నాను, సద్గురువు దూరం అయిపోతున్నాయి. నీ అండర్స్టాండింగ్ లో లోపం ఉంది. అది సర్వసాధారణంగా మన ఇంట్లో పేచీలు కూడా భార్యాభర్తలు పేచీలు, భార్యాభర్తల దగ్గర పేచీలు, మామూలు ఇంట్లో పేచీలు, సమాజంలో పేచీలు, పంచాయతీ పేచీలు, సర్వసాధారణంగా అవగాహన లోపం వల్ల మామూలు విషయాలే మనకు అవగాహన కావు. ఇంట్లో పేచీలు కూడా సర్వసాధారణంగా అండర్స్టాండింగ్ లోపం అది. అండర్స్టాండింగ్ ఉంటే చాలా పేచీలు ఉండవు, సమాజపరంగా కూడా చాలా పేచీలు ఉండవు. అండర్స్టాండింగ్ లోపాలు ఇంట్లోనే పేచీలు వస్తాయి, గ్రామాల్లో పేచీలు వస్తాయి, సమాజంలో పేచీలు వస్తాయి. అండర్స్టాండింగ్ లేకుండా అజ్ఞానం నశించదు. ఆత్మ అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి, సద్గురువు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏమిటి, చైతన్యం అంటే ఏంటి, సర్వ అంతరం వ్యాపించిన వస్తువు అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి అనేటువంటి దానికి సంబంధించిన అండర్స్టాండింగ్ నీకు లేకపోతే అజ్ఞానం నశించదు. అయితే నువ్వు సద్గురువు అంటే ఏమనుకుంటున్నావు, శరీరం అనుకుంటున్నావు. ఈ శరీరానికి దూరం అయిపోతున్నావు కాబట్టి నాకు కూడా దూరం అయిపోతున్నాయి అనుకుంటున్నావు. అంటే నేను ఇండియాలో ఉన్నానా, అమెరికాలో లేనా? అమెరికాలో మటుకు ఆత్మ లేదా? అమెరికాలో మటుకు చైతన్యం లేదా? అమెరికాలో మటుకు ఆనందం లేదా? అమెరికాలో మటుకు బ్రహ్మం లేదా? స్వామీజీ ఒక మాట చెప్పాడు, విషం చూస్తే చచ్చిపోమంటాను. విషం ఉందనుకోండి, విషయాన్ని మనం కడతలు చూస్తాం అనుకోండి, దాన్ని చచ్చిపోము, మిగితే చచ్చిపోతాం. కానీ విషయాన్ని మింగక్కడేటట్టు చూస్తేనే అజ్ఞానం ఆవరిస్తుందట. విషము విషయము, విషం కంటే విషయము ప్రమాదం ఏంటి? ఏం చేద్దంటే నువ్వు నోట్లో పోసుకుంటేనే కానీ నీకు అపకారం చేయదు, అది చూసినా చాలు నీకు అపకారం చేస్తున్నా. అంటే సద్గురువుని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటున్నావు, సద్గురువుని విడిచిపెట్టి ఎక్కడికి వెళతావు నువ్వు? అంతటా ఉన్న వస్తువుని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళతావు? ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు. నీకు అనిపిస్తుంది నువ్వు దేహం అనుకుంటున్నావు, నీ బుద్ధిని తీసుకొచ్చి సద్గురువు మీద ఆరోపిస్తున్నావు. ఒక అజ్ఞాని జ్ఞాని అంది కూడా వాడు అజ్ఞానాన్ని తీసుకెళ్లి ఆరోపిస్తాడు. అంటే సద్గురువు ఎక్కడున్నాడు, నీ కూడా ఉన్నాడు. సద్గురువు ఎక్కడున్నాడు, ఆత్మ ఎక్కడుంటుంది, నీ కూడా ఉంటుంది, పైన ఉంది, కింద ఉంది, లోపల ఉంది. నీ లోపల నీలోనే ఉన్నాడు. సద్గురువు ఎక్కడున్నాడు, నీ నిజమైన గురువు నీ లోపలే ఉన్నాడు. నిజానికి ఆ సద్గురువు నిజం చెప్పాలి, నీ లోపల ఉండటం కూడా వరకు నీకు అర్థం అవడం కోసం చెబుతున్నానికి నీ లోపల ఉండటం కాదు, నీ ఆత్మే సద్గురువు. నీ లోపల చైతన్యమే సద్గురువు, నీ లోపల అమృతత్వమే సద్గురువు. సద్గురు ఎవడు, నీకు ఆత్మే. సద్గురు ఎవడు, నీకు ఆత్మే. అంటే ఆత్మ కోసం తప్పించగా ఆత్మ మనకు తెలియటం లేదని ఇలా బహుజన్మలు మనం ఆత్మ కోసం తప్పిస్తా అంటే ఆత్మే గురురూపం ధరించింది. గురురూపం ధరించి వచ్చి ఆత్మ గురించి ఆత్మే బోధిస్తాడు. ఆత్మ గురించి ఆత్మ చెప్పకపోతే అహంకారాన్ని చెబుతున్నాడు. ఆత్మ యొక్క వైభవం ఆత్మే చెప్పాలి. ఆత్మవైభవం ఆత్మ అహంకారం ఆత్మ గురించి చెప్పగలదా, జీవుడు ఆత్మ గురించి చెప్పగలదా? అంటే గురువు అంటే విద్యాస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆత్మస్వరూపుడు, చైతన్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు వాడేవయ్యా గురువు అంటేనే. అంటే ఆనందం ఎవడైతే అనుభవిస్తాడో వాడు ఆనందం గురించి చెప్తే అంటే విలువ ఉంది. కానీ లోపలంతా దుఃఖం పెట్టుకుని లోపలంతా కుళ్ళిపోయి మనసు అంతా కుళ్ళిపోయి వాడు ఆనందం గురించి టీచ్ చేస్తే ఎలా ఉంటుంది? లోపల ఏడుస్తూ ఉంటాడు అనుకోండి, ఒకడు లోపలంతా కడుపు నిండా దుఃఖం పెట్టుకున్నాడు అనుకోండి, వాడు ఆనందం గురించి టీచ్ చేస్తుంటే ఎలా ఉంటుంది వాడికి? నువ్వు లోపల మనసులో కుళ్ళిపోయావు అనుకున్నావు, పూర్తిగా మనసులో కుళ్ళిపోయావు. నువ్వు జ్ఞానం గురించి ఏం బోధిస్తావు ఇంకా? నీకు ఆనందం లేదు, ఆనందం గురించి నువ్వు ఏం బోధిస్తావు అసలు? నీకు జ్ఞానం లేదు, జ్ఞానం గురించి ఏం బోధిస్తావు నువ్వు? జ్ఞానం గురించి అజ్ఞానం జ్ఞానం గురించి బోధించలేదు, అవిద్య విద్య గురించి బోధించలేదు. జ్ఞానం గురించి చెప్తే జ్ఞానమే చెప్పాలి, విద్య గురించి చెప్తే విద్యే చెప్పాలి. అంటే ఆత్మలో ద్వైత్యం లేదు, ఆత్మలో ద్వైత్యం లేదు. దాన్ని దాన్ని అది ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, ఆత్మే దాని దాన్నే ఎంజాయ్ చేస్తుంది. కానీ అక్కడ ద్వైత్యం లేదు. ఇక బయట గురువు ఏం చేశాడు, నీ శరీరం అంటేనేదో బయట గురువుకున్న శరీరం కూడా అంతేనే, నీ కోసం కాళ్ళు చేసి తొక్కొచ్చాడు. ఏదో మాట్లాడటానికి నోరు ఉండాలి కానీ నోరు ఒకటి వేసుకొచ్చాడు. నీ కోసం ధరించిన శరీరాలు కానీ ఆ శరీరానికి ప్రారంభం ఏం లేదు, అనుభవించడానికి ఆ శరీరానికి ప్రారంభం ఏం లేదు. కేవలం భక్తుల కోసం శిష్యుల కోసం అది అది శరీరం ధరించి వచ్చింది అక్కడ. అంతేకాని ఆ శరీరానికి ప్రత్యేకంగా ప్రారంభం ఏం లేదు. అయ్యో నీ లోపల ఉన్నాడు అయ్యా, గురువు ఎక్కడ పోయి గురువుకి దూరం వెళ్ళిపోతాను అనుకుంటున్నావు. గురువు నీ లోపలే ఉన్నాడు, లోపలే ఉన్నాడు. లోపల వెతుకు, లోపల వేయితే నీకు దొరుకుతాడు. లోపల వెతుకు, లోపలకు వెళ్ళటానికి కూడా వాడికి బరువు ఉండాలి, తూకం ఉండాలి, అర్హత ఉండాలి, సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి, కల్చర్ ఉండాలి, సివిలైజేషన్ ఉండాలి లోపల తిరగటానికి కూడా. ఇప్పుడు తూకం ఉండాలి కదా, తూకం లేక నువ్వు లోపలికి ఎలా వెళ్తావు? మీరు సాధన చేసుకుంటారనుకోండి, ఎవడో మిమ్మల్ని తిట్టాడనుకో, ఆడ మీద కోపం వచ్చేసినారనుకోండి, మీరు బయటకు వచ్చేస్తే మీకు లోపలికి ఎలాగెళ్తారు? అనేక పరీక్షలు వస్తాయి సాధన చేసేటప్పుడు, అనేక పరీక్షలు వస్తాయి, అనేక పరీక్షలు. ఈ పరీక్షలన్నీ తట్టుకోవాలి, అనేక ఎగ్జామినేషన్స్, అనేక టెస్టులు పెడతారు భగవంతుడు. ఆత్మే మనకు ఈ ఆత్మానుభవం పొందటం కోసం అడ్లో అనేక టెస్టులు వస్తాయి మనకి. ఆ టెస్టులు కూడా, ఆ టెస్టులను కూడా మనం పాస్ అవ్వగలగాల. అంటే నీకు ఉడికే ఇప్పుడు సాధనలో కూర్చున్నావు అనుకో, ఉదాహరణకి మీ అత్తగారన్న మాటలు మీకు ఏమైనా జ్ఞాపకం వచ్చింది అనుకుంటే మళ్ళీ మీ మనసు ఏమని చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఏమిటి అలా బయటకు వచ్చేస్తే నువ్వు లోపలికి ఏమని ఆడతావు? నీకు తూకం లేదని ఆడతావు. నీకు భయం కూడా దుఃఖ కారణం. అంటే నీకు భయం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, కోపం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, కోరిక వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. భయం కూడా దుఃఖ కారణం కాబట్టి భయాన్ని తొలగించకు. అంటే భయం ఎప్పుడు పోతున్నట్టు మనకి భయం మనకి లోపలికి ఉరగడిలోకి వెళ్ళి హృదయంలో ఏ సత్వస్తువు జరిగిందో అది అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆనందం మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆనందాన్ని అనుభవంలోకి వచ్చినప్పుడు, అమృత స్థితి మనకి కలిగినప్పుడు, హృదయంలోని ఆనందం మనకి చేతికి ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో అప్పుడు అప్పటి వరకు భయం వెంటాడుతూ ఉంటుంది జీవుని. మన మరణం వస్తామంటే ఎంత భయం వేస్తుందో చూడండి మనకి. ఈ సిద్ధాంతానికి దూరం అయిపోతాయేమోని అలా అనిపిస్తుంది కదా మనకు. మనం వచ్చేటప్పుడు భయం వేస్తుంది. అంటే అనేక రకాల భయాలు ఉంటాయి. అంటే నీకు అమృతానుభవం కలిగే వరకు, ఆత్మజ్ఞానం కలిగే వరకు, పరమాత్మ నీకు తానుగా వ్యక్తమయ్యే వరకు ఏదో రకం భయం జీవుణ్ణి వెంటాడుతూ ఉంటుంది. అంటే నీకు భయం పోతుంది, భయం పోతున్నా, ఒక భయం పోతే ఇంకో భయం వస్తుంది, ఒక భయం పోతే ఇంకో భయం వస్తుంది. ఆ ఫియర్లెస్ స్టేట్ నేను ఎప్పుడు పొందుతామంటే నీ ఆనందానుభవం నీకు కలిగినప్పుడే నీకు ఆ ఫియర్లెస్ స్టేట్ వస్తుంది. కానీ అప్పటి వరకు నీకు ఫియర్లెస్ స్టేట్ రాదు, ఏదో భయం వెంటాడదు. చావు భయమే అక్కర్లేదు. నువ్వు వెతకాలవయ్యా, నువ్వు లోకాన్ని వెతుకుతున్నావు, లోకాన్ని విచారణ చేస్తుంటే లోక జీవం కలుగుతుంది నీకు. దాని వెతక లోపల ఉండి వస్తువు, వస్తువు ఎక్కడుంది? లోపల ఉంది, అయితే కొంచెం లోతులో ఉంది. లోపల ఉన్న మాటే కనుక అసలు లోతులో ఉంది. నువ్వేం చేస్తున్నావు? గజం రెండు గజలు వెళ్ళి అక్కడ కనిపించడం లేదు కాబట్టి లేదని బయటకు వచ్చేస్తున్నావు. అదే భగవాన్ చెప్పారు కదా, ఒక వస్తువు మన చెరువులో పడిపోయింది అనుకోండి, అది ఎంత లోతులో పడిపోతే అంత లోతులోకి మనం మురిగితేనే ఆ వస్తువు తెలుస్తుంది, ఆ వస్తువు మన చేతికి దొరుకుతుంది. అయితే సగం దూరం వెళ్ళి బయటకు వచ్చేస్తే ఆ వస్తువు దొరకదు. ఆత్మను విడిచిపెట్టి ఎంత దూరం వచ్చేసో అంత దూరం వెనక్కడితేనే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. మధ్యలో ఏదో ఆటంకాలు వచ్చి మనిషికి అనేది జీవుడికి లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. ఏదో ఒక ఆకర్షణకు లొంగిపోయి నీ వెనక్కి వచ్చేస్తే నీకు ఆత్మజ్ఞానం కలగదు, అమృతానుభవం కలగదు. అక్కడ దాకా నీ భయం లేని స్థితిని పొందాలైనా నీకు ఆ ఆనందం కల హృదయంలో ఆనందం పొందిన వాడికి ఇంకా భయం పోతుంది. ఆనందం పొందే వరకు వాడికి భయం ఉంటుంది. హృదయంలో ఆనందం చేతికి అందిన వాడికి చావు వచ్చిన వాడికి భయం లేదు. ఏం చేద్దంటే వాడు శరీరం పోయిన ఆనందం కంటిన్యూ అవుతా ఉంటుంది వాడికి తెలుసు. ఏం టీచింగ్ చూడండి, ఇమ్మోర్టల్ టీచింగ్ అంచేత నీ వెదికి అతన్ని కనిపెట్టు, నీ లోపల వెదికి అతన్ని కనిపెట్టు. నీ లోపలే ఉన్నాడు అయ్యా, నీకు తూకం ఉండాలి, తూకం లేకపోతే లోపలికి వెళ్ళలేదు. తూకం లేని వాడు లోపల బరువు ఉండాలి, మనిషి బరువు లేని వాడు లోపలికి ఎక్కడికి వెళ్తాడు? లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఆయనతో నీకు ఇప్పుడైతే నువ్వు లోపలికి వెళ్ళావో అప్పుడు ఈశ్వరుడితో నీకు అనుబంధం ఏర్పడుతుంది. నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో, నేను నిన్ను ఎలా చూస్తున్నానో అలా ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ఈశ్వర అనుభవం పొందవచ్చు. నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను, మీరు నన్ను ఎలా చూస్తున్నారో అలా డైరెక్ట్ గా ఈశ్వర అనుభవం పొందవచ్చు. మీరు మీ సంకల్పం మీద, మీ ఊహల మీద ఆధారపడడం లక్కలేదు. నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నారా, మీరు నన్ను ఎలా చూస్తారా, డైరెక్ట్ గా ఈశ్వరుని అనుభవంలో మీరు తెచ్చుకోవచ్చు. అంత లోతు మీరు దగ్గరగితే సందేశం ఎప్పుడు ఉన్నదే. నువ్వు నన్ను సందేశం అడుగుతున్నావు, నువ్వు ఏం అడుగుతున్నావు? నన్ను సందేశం అడుగుతున్నావు. సందేశం ఎప్పుడు ఉన్నదే. నన్ను సందేశం చెప్పమంటున్నావు. సందేశం ఎప్పుడు నీలోనే ఉంది. సందేశం నీలో ఎప్పుడూ ఉంది. అంటే నువ్వు నిర్మలంగా అంటే నీ హృదయంలో చూచి నీకు ఏది నిజము? ఎలాగంటే నీళ్లు నీళ్లు నిర్మలంగా ఉన్నాయనుకోండి, ఆ నీళ్ళ లోపల వస్తువు మనకు కనపడతా ఉంటాం. అలా మనసు నిర్మలంగా ఉంటే, నిశ్చలంగా ఉంటే, నిరాడంబరంగా ఉంటే ఆ లోపల ఉన్నటువంటి వస్తువు కూడా నీకు తెలుస్తూ ఉంటుంది, సందేశం కూడా నీకు అందుతూ ఉంటుంది. ఆ సందేశం ఇచ్చేవాడు కూడా లోపల ఉన్నాడు కదా. నువ్వు గైడ్ చేసేవాడు బయట లేదు, లోపలే ఉన్నాడు. గైడెన్స్ బయట నుంచే వస్తుంది, లోపల నుంచి రాదనుకో. లోపల నుంచి కూడా గైడెన్స్ వస్తుంది. గురువు యొక్క మౌన సందేశం, గురువు యొక్క మాట సందేశం అంతా అనుగ్రహమే. గురువు యొక్క మాట అనుగ్రహం, గురువు యొక్క చూపు అనుగ్రహము, గురువు యొక్క టచ్ అనుగ్రహము, గురువు యొక్క మౌనం కూడా అనుగ్రహమే. అంతా అనుగ్రహమే. మొత్తం గురువు అంతా కూడా అనుగ్రహ స్వరూపుడే. గురువు అంతా కూడా అనుగ్రహ స్వరూపుడే. అంటే ముప్పు ఏడు ఏ విధంగా అయితే కలిసి ఉంటాయో అదేవిధంగా ఆత్మ అనుగ్రహం కూడా అలా కలిసే ఉంటాయి, వేడిగా ఉండవు. అంటే నిప్పులోంచి వేడిని విడదీయలేము, నిప్పులోంచి వేడిని విడదీయలేము. నిప్పు వేడి అంతా కలిసి ఉంటాయి. అనుగ్రహం ఆత్మ కూడా, అనుగ్రహం చైతన్యం కూడా అలా కలిసి ఉంటాయి. వాటిని మనం సెపరేట్ చేయలేము. ఆత్మను చోట అనుగ్రహం ఉంటుంది, అనుగ్రహం చోట ఆత్మ ఉంటుంది. అలాగే ఆత్మను చోట అలాగే నిప్పుని చోట వేడి ఉంటుంది, వేడిన చోట నిప్పు ఉంటుంది. అలాగే చైతన్యం ఉన్న చోట అనుగ్రహం ఉంటుంది, అనుగ్రహం ఉన్న చోట చైతన్యం ఉంటుంది. అంటే నేనెప్పుడు వదలదు అయ్యా, నేనెప్పుడు వదలదు. ఆ లోపల ఉన్న చైతన్యానుభూతి నీకు కలిగితే అది నేను వెంటాడుతూనే ఉంటుంది. దానికి సంబంధించిన రుచిలో నీ లోపల ఉన్న చైతన్యం రుచి నీకు తెలిసిందనుకో, ఆ పూర్తానుభూతి కలిగే వరకు నేను వెంటాడుతూనే ఉంటుంది. పూర్వజన్మలో ఏ జన్మలోనే సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నామా? ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? ఎవరు భగవాన్ అన్నారు ఈ మాట. పూర్వజన్మలో ఏమీ సంబంధం లేకుండానే మనం ఇక్కడ కలుసుకున్నామా? ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? ఇండియాలో అనేక మంది ఉన్నారు, అందరూ నా దగ్గరకు వచ్చారా? పూర్వజన్మలో ఎవరైతే నాతో అనుభవం ఉందో వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చారు. ఇండియాలో కోట్లు ఉన్నారు, అందరూ నా దగ్గరకు వచ్చారు. కోట్లు జనం అందరూ వచ్చారు నా దగ్గరికి. ఆ జన్మాంతరంలో ఎవరికైతే నాతో అనుభవం ఉందో వారితో వచ్చారు. వాళ్ళకి ఈ గేటు ద్వారానే వారికి మోక్షం జరుగుతుంది. కుమ్మోట్ల పడ్డ మాంసం ఏ విధంగా అయితే బయటకు రాదు. గురువు అనుగ్రహంలో పడ్డ వాడు కూడా అలా తరించే తెరతాడు, కానీ వాడు ఎస్కేప్ అవటానికి అవకాశం లేదు. అటు తిరిగి ఇటు తిరిగి అటు పారిపోదామని ఇటు పారిపోదామని ప్రయత్నం చేసిన చివరికి ఈ గేట్లోకి రావాల్సిందే. అంటే రమణ మహర్షి నాకు గురువు ఉన్నాడని చెప్పలేదు, శిష్యుడు ఉన్నాడని చెప్పలేదు. బాహ్యంగా నాకు ఈ పలాన వాడు గురువు అని చెప్పలేదు. అది వీడు గణపతి శాస్త్రం కూడా వీడు నా భక్తుడు, వీడు నా శిష్యుడు అని చెప్పలేదు. అలా చెప్పి అలవాటానికి లేదు. నోటితో చెప్తే ప్రేమ ఉన్నట్టు, నోటితో చెప్పకపోతే నేనట్ట అని కూడా గురువు నేను ఎన్నాడు విడిచిపెట్టాడు. గురువు ఎప్పుడు నేను విడిచిపెట్టాడు అంచెలకి ఇంటికి ఎందుకు చెబుతున్నానంటే, గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యము, గురువు అంటే బ్రహ్మము. అది అంతటా వ్యాపించింది. అంతటా వ్యాపించిన వస్తువుని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? అమెరికా వెళ్ళిపోతావా? ఎంత దూరం వచ్చి అంతటా వ్యాపించిన వస్తువుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు అమెరికా వెళ్ళిపోతావా? నువ్వు దేహాన్ని అనుకోవటం వల్ల ఇండియా విడిచిపెట్టి అమెరికా వెళ్ళిపోతున్నావు, నువ్వు అంటున్నావు దేహాన్ని అనుకోవటం వల్ల. అంతటా వ్యాపించిన వస్తువు విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు? అమెరికాలోనూ అదే ఉంది, ఇండియాలోనూ అదే ఉంది, అంతటా అదే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నీకు వెళ్ళటానికి చోటు ఎక్కడుంది? నీకు వెళ్ళటానికి చోటు ఎక్కడుంది? వెళ్ళటానికి ఎక్కడ నీకు చోటు ఉంటే కదా. బ్రహ్మం లేని చోటు ఎక్కడుంది? నీకు వెళ్ళటానికి ఎక్కడ చోటు లేదు. ఉన్నదంతా అదే, ఉన్నదంత అనేది. అంటే బ్రహ్మం ఉందా అని భగవాన్ చెబితే బ్రహ్మం ఉందా అని చెప్పలేదు. ఉన్నదే ఉంటే బ్రహ్మము ఉందా అంటే బ్రహ్మం ఉందని ఎప్పుడు చెప్పలేదు. ఉన్నదేది అంటే మిగతా లేదని చెప్పడం. ఉన్నదేది బ్రహ్మము ఉందని చెప్పేవాళ్ళు కాదు. ఉన్నదేది ఉన్నదే చెబితే అంటే మిగతా లేవని చెప్పక్కర్లేదు. ఇది 10 మంది కూర్చున్నారనుకోండి, ఒక్కడే మంచివాడంటారనుకోండి మేస్టారు, మిగతా ఒక్కడే తెలియగలనుకోండి, మిగతా 10 మంది తెలివి తక్కువ అని ఇంక చెప్పక్కర్లేదు. అలాగే బ్రహ్మము ఉన్నదే, బ్రహ్మము ఉన్నదే అది అంటే దాని అర్థం మిగతా ఏమి లేదని అర్థం. మిగతా లేదని చెప్పక్కర్లేదు. అక్కడ బ్రహ్మము ఉందని చెప్పేవారు కానీ ఉన్నదే అది, ఉన్నదే అది అంటే మిగతా ఏది అది తప్పించి ఏమి లేదు. అయితే అది ఉన్నదే అదే కనుక నీకు ఎందుకు అనుభూతి అవటం లేదు అంటే ఎవరో కారణం కాదు. మీ మనస్సే మీ మనస్సే నీకు అనుభూతి ఒకటి రానివ్వటం లేదు. మీరు ఈ ఒక్క మాట విని వెళ్ళిపోండి. మీరు మన జ్ఞానం మనకు సుఖపెట్టినట్టు ఎవరు మనల్ని సుఖపెట్టలేదు. మీరు జ్ఞాపకం పెట్టుకో, మనకి మొత్తం ప్రపంచం అంతా వ్యతిరేకంగా మనకి ప్రపంచం అంతా మనకు వ్యతిరేకం ఉందనుకోండి, దానివల్ల మనకు నష్టం లేదు. మన జ్ఞానం మనకు సుఖపెట్టినట్టుగా లోకం ఉందని మనల్ని సుఖపెట్టలేరు. లోకం అంతా ప్రపంచం అంతా మనం అనుకూలంగా ఉందనుకోండి, కానీ మన అజ్ఞానం ఉంటే మనం దుఃఖపడకుండా ఉండాలి. లోకం ఏమీ చేయలేదు, నా జ్ఞానం నన్ను సుఖపెడుతుంది, నా జ్ఞానం నన్ను దుఃఖపెడుతుంది. లోకానికి సమస్య లేదు, లోకం సంబంధం లేదు ఇందులో. మీరందరూ నా కూడా ఉన్నారనుకోండి, నా లోపల అజ్ఞానం ఉందనుకోండి, మీరందరూ నా కూడా ఉన్న ప్రయోజనమే నాకు దుఃఖం వచ్చేస్తా ఉంటాను. మీరందరూ నాకు శత్రువులుగా ఉన్నారనుకోండి, ఇంకో ఉదాహరణకు అనుకోండి, నాకు జ్ఞానం ఉందనుకోండి, మీరేం చేయలేరు, నా సుఖాన్ని మీరు ఆపచేయలేరు, నా శాంతి సముద్రాన్ని పొంగకుండా మీరు ఆపచేయలేరు. ఓ అర్జున, నీ మనస్సుతోటి నువ్వు వినోదం పెట్టుకోవద్దు, నీ మనస్సుతోటి నీ స్నేహంగా ఉండు. ఒక ఇంద్రియానికి ఒక రుచి కావాలి, ఒక ఇంద్రియానికి ఒక రుచి కావాలి. ఇంద్రియాల ద్వారా మనస్సు బయటకు వెళ్ళిపోతా ఉంటుంది, దాన్ని విరోధం పెట్టుకోద్దు. మచ్చికి తీసుకొచ్చి లోపలికి ఉపసంహరించు, దాన్ని మచ్చికి చేసుకో, మనస్సుని మచ్చికి చేసుకో, దాన్ని లోపలికి ఉపసంహరించు. ఉన్న వస్తువు దగ్గరికి వెళ్లే వరకు దాన్ని ఉపసంహరించు. విచ్చిడ్రా చెయ్యి. అదే సాధన. నీ మనస్సుతో విరోధం పెట్టుకోవద్దు, నీ మనస్సుతో స్నేహం చేసుకో, నీ మనస్సును స్వాధీనం చేసుకో. నీ మనస్సుని ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్లకుండా, హృదయాభిముఖంగా, ఆత్మాభిముఖంగా, దైవాభిముఖంగా దాన్ని ప్రయాణం చేసేట్టు, దానికి నచ్చ చెప్పి, దానికి తీసేసి లోపలికి పంపించడానికి ప్రయత్నం చెయ్యి. దానితో స్నేహంగానే చెయ్యి, మనస్సుని స్నేహం చేసుకుని దానికి తీర్చేయి, దానికి మంచిని చెప్పి దానికి బోధించి. అంటే తీర్చే విధంగా అయితే స్టూడెంట్కి ఎలా చెప్తాడు, నీ మనస్సుకి నువ్వు నచ్చ చెప్పుకుని, నీ మనస్సుకి నువ్వు సమాధాన పరుచుకుని దాని హృదయాభిముఖంగా ప్రయాణం చేసేట్టు నువ్వు ప్రయత్నం చెయ్యి అర్జున. నీ మనస్సుని విరోధం పెట్టుకోకు, నీ మనస్సుతోటి స్నేహంగా ఉండు, నీ మనస్సును మచ్చివి చేసుకో, నీ మనస్సును పరిచపడేట్టు చేసుకో, నీ మనస్సును ఉపసంహరించుకో. నిన్ను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే, నీ మనస్సుని బాగు చేయడానికి, నీ మనస్సును బాగు చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే ఎవరు వస్తారు నీ మనస్సును ఉద్ధరించడానికి? ఎవరో వచ్చి నేను బాగు చేస్తారని కనిపెట్టుకోలకు. నువ్వు బాగుపడటానికి నువ్వు ప్రయత్నించేవి, ప్రయత్నం చేస్తే దైవానుగ్రహం, గురువు సహాయం, దైవానుగ్రహం. నువ్వు రావాలి, అనుగ్రహం కావాలని, వాళ్ళ సహాయం కావాలని అడగక్కర్లేదు, వాళ్ళ సహాయం దానంతరదే వస్తుంది. మేక్ ఎఫర్ట్, ప్రయత్నం చెయ్యి, దైవ సహాయం దానంతరదే వస్తుంది. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు లేదు, లోపల ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు, వాడు సర్వసాక్షి, లోపల సాక్షిగా ఉన్నాడు. నువ్వు ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన చూస్తూనే ఉన్నాడు. అప్పుడు ఏంటి, ఆయన అనుగ్రహాన్ని పంపిస్తాడు, నీ మనసును ఆయన మింగేస్తాడు, నువ్వు జ్ఞానం అయ్యి కూర్చుంటావు. అది ఎక్కడికి విడిచిపెట్టి వెళ్ళిపోతావు? నువ్వు అమెరికా వెళ్ళిపోతావు అంటున్నావు, గురువును విడిచిపెట్టి. గురువు అంటే శరీరమా? గురువు అంటే ఇంద్రియాలా? గురువు అంటే నువ్వు చూస్తున్నా ఈ మనిషి, ఐదడుగుల మనిషినా గురువు అంటే? గురువు అంటే బ్రహ్మము. ఆ బ్రహ్మము అమెరికా లేదా? ఇంకెక్కడికి విడిచిపెట్టి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్తాం లేదు. సంచరించేది దేహమే, చనిపోయేది దేహం, పుట్టేది దేహం, బతికొండ శరీరం, బతికొండ అటు ఇటు తిరిగేది దేహమే. కానీ లోపల సద్వస్తువు అంతటా వ్యాపించండి. నువ్వు దేహమే అనుకుంటున్నావు కాబట్టి ఇండియా విడిచిపెట్టేస్తున్నాను, అమెరికా వెళ్ళిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చాలా క్షేత్రాలు తిరిగావు, ఎప్పుడైనా ముక్తి క్షేత్రం చూసావా? ముక్తిని చూసావా? ముక్తి దగ్గరికి వెళ్ళావా? నేను అంటున్నావు. ఈ నేను, ఈ మాయా నేనునే, ఈ నిజా నేనునే. అహంవృత్తి అంటారు, అహంవృత్తి అంటారు, అది చిజ్జడ గ్రంథి అంటారు. చైతన్యాన్ని జడాన్ని కలిపే చిజ్జడ గ్రంథి అంటారు దీన్ని. ఈ అహంవృత్తి చెగిపోవాలి. ఈ అహంవృత్తి ఉన్నంత కాలం, ఈ అహంవృత్తి తెలియ వరకు నీ మనసు ఇంద్రియాల ద్వారా విషయాలు మీకు వాడకాలు ఉంటుంది. అంటే ఎన్ని తలంపులు వచ్చినా నేననే తలంపు కదా. నీకు ఎంత దుఃఖం వచ్చినా నేననే తలంపు కదా. నీకు ఏదైనా గర్వం వచ్చినా నేననే తలంపు కదా. సంతోషం వచ్చినా నేననే తలంపు కదా. చనిపోతున్నా బాధ వచ్చినా నేననే తలంపు కదా. ఆ తలంపు తెగిపోతే, ఆ గ్రంథి విడిపోతే, నీకున్నది లోపల ఉన్న జ్ఞానం నీకు వ్యక్తమవుతుంది, నీకు తానుగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు నాకు దుఃఖం వస్తుంది, ఎవరికి వస్తాం దుఃఖం? అహంవృత్తికి వస్తాం. నేననే తలంపుకే దుఃఖం వస్తాం. అదే అహంవృత్తి, అదే చిజ్జడ గ్రంథి, అదే మాయ నేను, అదే నిజ నేను, అదే దొంగ నేను. దానికే వస్తున్నాయి. అది తెగిపోతే, దాన్ని కత్తిరించగలిగితే, వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేసి, డిటాచ్మెంట్ ని ప్రాక్టీస్ చేసి దాన్ని కత్తిరించగలిగితే, లోపలున్న, అంటే లోపలున్న జ్ఞాన గంగ, లోపలున్న శాంతి ఒక్కసారి వరదొచ్చినట్టు మీ సహస్రాలను వచ్చి ముంచేస్తుంది. ఇప్పుడు కాలం నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, బోధిలోకి ఒకసారి ఆ సత్ర ఇచ్చాడనుకోండి, విపరీతంగా బోధిలోకి నీరు వచ్చేస్తుంది. అలాగే మీ హృదయంలో ఆల్రెడీ నిండు ఉంది జ్ఞానగంగ, ఒకసారి అహమృతి తెగిపోతే నీ సహస్రాలను వచ్చి జ్ఞానగంగ, ఆ శాంతి, ఈ జ్ఞానము, ఆనందం వచ్చి నీ సహస్రాలను ముంచేస్తాయి. అప్పుడు నీ మనస్సుని ఇంద్రియాల ద్వారా విషయాల మీదకి వెళ్ళము. నా వెళ్ళదు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేసేవాడు నేను ఎప్పుడు కలెక్టర్ చేస్తాను అనుకోవచ్చు, కానీ కలెక్టర్ ఉద్యోగం చేసేవాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఎప్పుడు చేస్తానని కనిపెట్టుకుండడు. ఆ లోపల శాంతి నీకు అనుభవంలోకి వచ్చిందనుకో, అప్పుడు మనస్సుని ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళి చేయాలకు వెళ్ళమన్నా నువ్వు అడిగినా అది వెళ్ళదు. నువ్వు అడిగినా అది వెళ్ళదు. ఏం చేద్దాం, శాంతి దొరికింది, ఆనందం దొరికింది. ஆனா அந்த கங்கலோ சாந்தி கங்கலோ ஏன கங்கலோ ஊகிஸ்வர அடுத்த అంటే సత్పురుషుల గురించి సవరదనాల గురించి భగవాన్ చెప్తారు. మామూలుగా మన నదుల్లోకి వెళ్ళి స్నానం చేస్తే మన దోషాలు పోతాయనుకుంటా ఉంటాం. మామూలుగా గంగా నదిలో కానీ గోదావరి నదిలో కానీ వెళ్ళి స్నానం చేస్తామనుకోండి, మనం స్నానం ఎందుకు చేస్తాం? మన మనసులో ఉన్న దోషాలను పోతాయనట్టండి. కాబట్టి సత్పురుషులు వెళ్ళి సవరదైన వాళ్ళు మహర్షులు వెళ్ళి ఆ నదిలో స్నానం చేస్తే నదిలో నదుకున్న దోషాలు పోతాయటండి. ఏం తీసింది చూడండి, గంగానదిలోకి గోదావరి నదిలోకి వెళ్ళి స్నానం చేస్తే మనం ఏమనుకుంటాం? మన మనసులో ఉన్న దోషాలన్నీ పోతాయని పుష్కరాలు కాకి వెళ్ళి స్నానం చేసేస్తాం, పర్వదినాల్లో కూడా చేసేస్తాం నదిలోకి వెళ్ళి. ఎవరైనా ఒక మహర్షి వచ్చి సౌరమైన వాడు నదిలో వచ్చి స్నానం చేస్తే నదిలో ఉన్న దోషం పోతుంది అట్టండి. అదే సత్పురుషి యొక్క వైభవం అటువంటిది అట్టండి, హోలీ కంపెనీ అటువంటిది అట్టండి. అంటే నువ్వు గురువు అంటే ద్వేషం అనుకుంటున్నావు, నువ్వు అనుకున్నంత మాత్రమే గురువు యొక్క ద్వేషం గురువు అవడం, నువ్వు అనుకున్నది వేరు, నిజం వేరు. ఏం బ్యూటిఫుల్ టీచింగ్ చూడండి, చెవులను వాళ్ళందరూ వినండి, ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళందరూ వినండి, ముముక్షత్వం వాళ్ళందరూ వినండి. నువ్వు అనుకునేది అంత నిజం కాదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుకోవచ్చు, నువ్వు అనుకునేది అంత నిజం కాదు. గురువు యొక్క ద్వేషమే ఆత్మ, గురువు యొక్క ద్వేషమే చేతి నువ్వు అనుకుంటున్నావు, అనుకుంటే అనుకో, అది మటుకు నిజం కాదు, అది మటుకు సత్యం కాదు. అనుకుంటే అనుకో, నువ్వు అనుకుంటే అనుకో, కానీ అది సత్యం కాదు. గురువు యొక్క దేహమే నిజం అనుకోకు, నువ్వు గురువు యొక్క దేహమే ఆత్మ అనుకోకు, గురువు యొక్క దేహమే చైతన్యం అనుకోకు, గురువు యొక్క దేహమే చావులేని వస్తువు అనుకోవద్దు. నువ్వు అనుకుంటే అనుకో, కానీ నువ్వు అనుకో నీ మటుకు నిజం కాదు. నువ్వు అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, కానీ నువ్వు అనుకున్నది మటుకు నిజం కాదు. గురువు యొక్క దేహం ఆత్మ నువ్వు అనుకో, కానీ గురువు యొక్క దేహం మటుకి ఆత్మ కాదు, అది నిజం కాదు. గురువు అంటే ఆత్మే, గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం. కానీ ఆ చైతన్యం వల్ల సంగతి ఎందుకు తెలుగుతుంది అంటే నీ మనసు లోపలకు చూడకెళ్ళి, నీ మనసు ఇప్పుడు ఇంద్రియాలు ధరాల విషయాలు, నీకు అనేక బలహీనతలు ఉన్నాయి, నీకు అనేక బలహీనతలు ఉన్నాయి. ఒక్కొక్క బలహీనత సార్ ఆ బలహీనత మనసును బయటకు తీసుకొచ్చేస్తుంది. ఆ మనసును బయటకు తీసుకొస్తే మనసు లోపలికి వెళ్ళదు, లోపలికి తోడుకెళ్ళాలని నువ్వు మనసుని తోడుకెళ్ళదు. దాన్ని అంతర్ముఖం చెయ్యి, అంతర్ముఖం చేస్తే నీకు అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి ఎప్పుడైతే కలిగింది నీకు ఆత్మజ్ఞానం, తనుగ ఆత్మజ్ఞానం నీకు వ్యక్తం అవుతుంది, తానుగా వ్యక్తం అవుతుంది. ఆత్మ నేనుగా వ్యక్తం అవదు, మనం నేను నేనే అంటున్నాం. ఇప్పుడు మనకి నేనుగా వ్యక్తం అయ్యే అహంకారం, చైతన్యం తానుగా వ్యక్తం అవుతుంది. అహంకారం నేనుగా వ్యక్తం అవుతుంది, చైతన్యం నేనుగా వ్యక్తం అవ్వదు, తానుగా వ్యక్తం అవుతుంది. ఆత్మ ఆ తానుగా వ్యక్తం అవుతుంది. అంటే మనసును అంతర్ముఖం చెయ్యి, మనసును లోపలకు తోడుకెళ్ళు, లోపలికి లోచూపు అలవాటు చేసుకో. ముక్కు మీకుని లోచూపు అలవాటు చేసుకో, లోచూపును అలవాటు చేసుకుని కలిగి నీకు తెలివి పెరుగుతుంది, ఈ వేగం పెరుగుతుంది, తూకం పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. ముక్కు మీకుని లోపల చూపు అలవాటు చేసుకో. నీకు అంచేపు చర్మ దృష్టి ఉంది కానీ ఆత్మ దృష్టి లేదు, అంటే లోపల చూపు అలవాటు చేసుకో. దాన్ని ముక్కు మీకుని అంటారు, లోపల చూపు అలవాటు చేసుకో, నీకు వివేకం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది. లోపల చూపు ఉన్న వాళ్ళకి ఆవేశం తక్కువగా ఉంటుంది, లోపల చూపు లేని వాళ్ళకి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. లోపల చూపు ఉన్న వాళ్ళకి ఆవేశం తక్కువగా ఉంటుంది, ఆలోచన ఎక్కువగా ఉంటుంది. లోపల చూపు తక్కువగా ఉన్న వాళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మొత్తమేది రెండాటిలోంచి విడుదల, ఆలోచన నుంచి విడుదల పొందాలి, ఆవేశం నుంచి కూడా విడుదల పొందాలి. కానీ ఆవేశం కంటే ఆలోచన మంచిదని చెబుతున్నాను. కానీ ఆలోచన మీ స్వరూపం కాదు, ఆలోచన అనేది కాదు. అయితే గాఢ నిద్రలో మీకు ఆలోచన లేదు, అక్కడ మీరు లేరా? ఆవేశం కంటే ఆలోచన మెరుగని నేను చెబుతున్నాను. కానీ ఆలోచన మీ స్వరూపం కాదు, ఆలోచన అనేదం కాదు. గాఢ నిద్రలో ఆలోచన లేదు, అయితే ఆలోచన మీరైతే గాఢ నిద్రలో కూడా మీకు ఆలోచన ఉండాలి. గాఢ నిద్రలో ఆలోచన లేదు కానీ మీరు ఉన్నారు, అది నిజం. ఆలోచన ఇవ్వం కాదు, కానీ ఎందుకు చెబుతున్నాను అంటే ఆలోచన కంటే ఆలోచన మెరుగని కంపారిటీగా చెబుతున్నాను. కానీ ఆలోచన పరమార్థం ఆలోచన ఉంటే నిజమని కాదు, నీ హృదయంలోనే ఉంది. అయితే నీ హృదయం నిజం ఏ హృదయంలో ఉందో అది ఈ దేహంలో ఒక భాగం కాదు, ఈ శవంలో భాగం కాదు. ఈ శవాన్ని శ్మశానంలో కాల్చినప్పుడు ఆ నీ హృదయంలో నిజం మటుకు కారణం. ఫిజికల్ హార్ట్ వేరు, స్పిరిచువల్ హార్ట్ వేరు. ఫిజికల్ హార్ట్ రక్తాన్ని పంపు చేస్తుంది, అది దేహానికి రక్తాన్ని పంపు చేస్తుంది. స్పిరిచువల్ హార్ట్ వేరు, అది దేవుని యొక్క నివాసం. ఆ దేవుని యొక్క నివాసం వదిలి పెట్టవలసింది ఫిజికల్ హార్ట్, శ్మశానంలో పట్టుకోవలసింది స్పిరిచువల్ హార్ట్. గాఢ నిద్రలో నీ మనస్సు ఎంత ప్రశాంతంగా హృదయంలో ఉండగలుగుతుందో, జాగ్రత్త అవస్థలో కూడా నీ హృదయంలో అలా ఉండగలిగితే, నీ మనస్సు అలా ఉండగలిగితే, నీ హృదయంలో నీ మనస్సును ముంచగలిగితే, అప్పుడు గురువు ఆత్మని గురువు తప్పించింది, గురువు ఆత్మని ఆత్మ తప్పించింది ఏమీ లేదని నీ అంతటి నీకు తెలుస్తుంది. ఎవరు ఇతరుల మీద ఆధారపడక్కర్లేదు, టీచింగ్ల మీద ఆధారపడక్కర్లేదు, శృతి మీద కూడా నీకు అనుభవం వచ్చాక శృతి మీద కూడా ఆధారపడక్కర్లేదు, శాస్త్రం మీద కూడా ఆధారపడక్కర్లేదు. అప్పుడు ఏది చెబితే శాస్త్రం అవుతుంది. మన మామిడి పళ్ళు తెలిసినా అనుకోండి, చెరుకు రసం తెలిసినా అనుకోండి, ఎంతోకొంత సంతోషం వస్తుంది అనుకోండి. ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చెరుకు రసం తినేటప్పుడు మన మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. మనం ఆ చెరుకు రసం తెలిసినా అనుకోండి, మనసు లోపలికి వెళుతుంది. అది ఆ చెరుకు రసంలో లేదు ఆనందం, ఆ హృదయంలో ఆనందం ఉంది. మనసు లోపలికి వెళ్ళినప్పుడు హృదయం మన ముప్పు దగ్గరికి వెళ్ళేప్పుడు వీళ్ళు ఏ విధంగా అయితే తగులుతుందో, నువ్వు ఆ చెరుకు రసం తిన్నప్పుడు నీ మనసు ఏమవుతుంది, హృదయాన్ని ముఖ్యంగా ప్రయాణం చేస్తుంది, నీ కోరిక నెరవేరినప్పుడు. అది హృదయంలో అప్పుడు కూడా ఆ చెరుకు మొక్కలు ఆ చెరుకులోంచి, ఆ చెరుకు రసంలోంచి నీకు ఆనందం వస్తుంది అనిపిస్తుంది చెరుకు రసంలో. కానీ చెరుకు రసం అంటే నీకు ఇష్టం అనుకో, అది నోట్లో పోసుకున్నావు అనుకో నీకు, అప్పుడు నీకు ఆనందంగా ఉంటుంది అనుకో. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే చెరుకు రసం నుంచి రావటం లేదు. ఆ చెరుకు రసం తాగినప్పుడు మనసు కొంచెం లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళిపో హృదయంలో ఆనందం అది జరుగుకుంటుంది. ఏది మనస్సు అంటే నీకు చెరుకు రసం తాగితేనే ఆనందం వస్తుంది. జ్ఞానికి నిమిషిస్తే చెరుకు రసంతో నిమిత్తం లేకుండా ఆనందం వస్తుంది. ఇంకేంటాడు మనసు ఎప్పుడు హృదయంగా ఉంటుంది కాబట్టి. అంటే జ్ఞాని గురించి ఎవరు చెప్తారంటే అన్ని కోరికలు నెరవేరిన వాడని. గురువు అంటే ఆత్మే, ఆత్మ అంతటా ఉంది. ఇంకా గురువుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు, అమెరికా వెళ్ళిపోతావు, రష్యా వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళిన గురువు నీ కూడానే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతాము, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్తాము, నీ కూడానే ఉంటాడు గురువు. నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు నీ గురువు కూడా ఉంటాడు. ఇంకేది గురువు శరీరం కాదు, గురువు ఆత్మ, గురువు చైతన్యం, నీ కూడానే ఉంటాడు. నీ ఆత్మ అయినటువంటి గురువుకి, చైతన్యమైనటువంటి గురువుకి, అంతటా ఉన్న గురువుకి విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఎక్కడికి పారిపోలేవు, ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోలేవు. అంటే దేవుడి యొక్క చూపులోంచి ఎవడు బయటకు వెళ్తాడండి? దేవుడి యొక్క చూపులోంచి ఎవడు బయటకు వెళ్ళగలడు? నీకు మన పురాణంలో కథ ఉంది. ఆ గురువు గారు నలుగురు శిష్యుని పిలిచారట, నలుగురికి నాలుగు అట్టిపళ్ళు ఇచ్చారట. ఎవరు చూడని చూడలు తిందరమ్మన్నారట నాలుగు అట్టిపళ్ళు. ఆ గురువు గారికి నలుగురు శిష్యులు, నలుగురికి నాలుగు అట్టిపళ్ళు ఇచ్చారట. ఎవరు చూడని చూడలు తిరిగి లేదండి, బాగా దూరం వెళ్ళిపోయారు. ఎవరు చూడని చూడని ముగ్గురు తిని వచ్చేసారు. నాలుగోడు మటుకు తిని తెచ్చేశాడు అట్టిపండు, తినలేదు. వాళ్ళు వచ్చి ఏరా మా నాలుగు ముగ్గురు తిన్నారు, మీకు ఎవరు చూడడం చూడడం దొరకలేదా, తినకుండా వచ్చేసామంటే మామూలుగా దేవుడు చూడకుండా మా అట్టిపండు ఎలా తినగలవండి? ఎంత మారుమూలకెళ్ళినా దేవుడు చూస్తూ ఉంటాడు కదా, దేవుడు కని నేను ఊరేను కదా. అంటే మీరు ఎవరు చూడడం చూడకెళ్ళి అట్టిపండు తినమన్నారు, నేను ఎక్కడికెళ్ళినా దేవుడు నేను చూస్తూ ఉంటాడు కదా, అట్టిపండు తిన్నట్టు అంటే తినకుండా తెచ్చేశానని చెప్పాడు అట్టిపండు. దేవుడు కన్ను మనం ఊరిలే, దేవుడు కన్ను మనం దేవుడు కన్ను అంటే అది జ్ఞానం. దేవుడి కన్ను అంటే అది జ్ఞానం. ఆ నేత్రం జ్ఞాన నేత్రాన్ని ఎవడో మీలేడు, జ్ఞాన నేత్రాన్ని ఎవడో మీలేడు. నీ దేహం ఒక చోట నుండి మరో చోట కదిలిపోతుంది. నీ దేహం ఒక చోట నుండి ఇప్పుడు ఇండియాలో ఉన్న దేహం అమెరికా వెళ్ళిపోతుంది. ఇండియాలో ఉన్న ఆత్మ అమెరికా వెళ్ళటం లేదు, ఇండియాలో ఉన్న దేహం మటుకి అమెరికా వెళ్ళిపోతాను. కానీ ఇండియాలో ఉన్న ఆత్మ, ఇండియాలో ఉన్న చైతన్యం అమెరికా వెళ్ళటం లేదు. ఇండియాలో ఉన్న చైతన్యం అమెరికాలో కూడా ఉంది, అమెరికాలో ఉన్న చైతన్యం ఇండియాలో ఉంది. అయితే ఇండియా నుంచి ఇప్పుడు అమెరికా లేదు, నీ దేహం మాత్రమే, నీ శవం మాత్రమే. గురువుకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేసినాడు, గురువుకు దూరంగా ఉండలేవు. చైతన్యానికి దూరంగా ఉండాలని ప్రయత్నం చేసిన చైతన్యానికి నువ్వు దూరంగా ఉండవు. ఎక్కడికి వెళ్ళినా చైతన్యం ఉంది, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మం ఉంది. అంటే బ్రహ్మంలో కాదు విడిచిపెట్టేసి దూరంగా ఉన్నావన్నా అది నీకు సాధ్యం కాదు, అది అంతటా ఉంది. ఒక చోట ఉంది, ఇంకో చోట లేకపోతే లేని చోటకు నువ్వు వెళ్ళిపోవచ్చు. అంతటా ఉన్నదాన్ని అంతటా ఉన్న దాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలం? భగవాన్ ఇలా బోధించకపోతున్నాడు, ఇది చాలా కొత్తగా ఉంది టీచింగ్. అతను ఆశ్చర్య చెబుతున్నాయి వింటున్నాడు భగవాన్ బోధకను, ఆశ్చర్య చెబుతున్నాయి. ఇది ఆశ్చర్యకరంగా లేదు, సహజమైన స్థితి అది, సహజమైన బోధే. కానీ అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఎవరికి? అమెరికానికి ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు ఈ భగవాన్ బోధంతో విన్నాడు, భగవాన్ బోధంతో విన్నాడు. నేను ఎక్కడున్నా నీ అనుగ్రహం మటుకి నాకు ఉండాలని చివరిసారిగా ముగింపుగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ముగింపు మాటలకు వచ్చాడు లౌరి. లౌరి ముగింపు మాటలకు ఎక్కడ వచ్చాడంటే, నిన్ను నిరంతరము తరగేళ్ళ ముందు ముందుగానే నిరంతరం ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రవేశం, నీ అనుగ్రహం మటుకు నా మీద, నా శిరస్సు మీద ఉండాలని మటుకు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నీ దయ, నీ అనుగ్రహం, మరి నీ అనుగ్రహం నా మీద, నా శిరస్సు మీద ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. భగవాన్ ఎవరైనా అడిగితే నీ దయ నాకు కావాలంటే ఈశ్వరుని దయ నీకు ఉంటే, ఈశ్వరుని అనుగ్రహం ఉంటే నా దయ కూడా నీకు ఉన్నట్టే. అంటే తను ఈశ్వరుడి కంటే తను వేరు కాదని మీకు చెప్పటం, చెప్పకుండా చెప్పటం. ఈశ్వర అనుగ్రహం మీకుందనుకోండి, నా అనుగ్రహం మీకు ఉంటుందని నేను చెప్పక్కర్లేదు. ఈశ్వర అనుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా ఉంటుంది, ఈశ్వరుని దయతో పాటు నా దయ కూడా ఉంటుంది. ఈశ్వర అనుగ్రహం మీకుందనుకోండి, నా అనుగ్రహాన్ని ప్రత్యేకంగా మీరు అడగక్కర్లేదు. ఈశ్వర అనుగ్రహం వెనకాల నా అనుగ్రహం కూడా ఉండని ఉంటుంది. అంటే ఈశ్వరుడి కంటే తను వేరుగా లేడు, ఈశ్వర స్వరూపాన్ని తనే పొందే ఉన్నాడు అని చెప్పకుండా చెప్పటం. అంటే జ్ఞానికి మనకి తేడా ఏంటంటే, జ్ఞానికి తాను ఈశ్వరుడి కంటే వేరు కాదని సంగతి తెలుస్తూ ఉంటుంది, కానీ ఈశ్వరుడు ఏంది భక్తి కానీ ప్రేమ కానీ ఆప్యాయత కానీ పోదు. దేవుడు మనకంటే వేరుగా ఉన్నాడు అనుకుంటున్నాం, అంచేది మనం ఆయన గౌరవిస్తున్నాం ప్రేమిస్తున్నాం, కానీ జ్ఞానికి ఈశ్వరుడు తనకంటే వేరుగా లేడని సంగతి తెలిసి కూడా ఈశ్వరుడు మీద ప్రేమ కలిగి ఉంటాడు. మనకంటే ఇది చాలా కష్టమైన పని. తనకంటే వేరుగా ఉన్న వస్తువు ప్రేమించడం తేలికే, తనకంటే వేరుగా లేదా వస్తువు అని తెలుసుండి కూడా ప్రేమించడం చాలా కష్ట సాధ్యం. ఎవరు ఈ మనిషి నుంచున్నాడు అతని కళల్లో మహర్షి పట్ల అరుణాచలేశ్వరు పట్ల ఆ కళల్లో ఎంతో భక్తి ప్రేమ పొంది ప్రవహించింది, ఆ కళ ద్వారా ఎంతో భక్తి ప్రవహించింది. అతని నాకు మీ మీద నాకు భక్తి ఉందని ఎవరికి చెప్పలేదు. అతని నుంచి నేను సెలవు తీసుకుంటాను, నాకు ఫ్లైట్కి టైం అయిపోతుంది అని తెలిసి నుంచున్నప్పుడు ఆయన కళలో ఈశ్వరు అరుణాచలేశ్వరు పట్ల మహర్షి పట్ల ఎంతో భక్తి ఎంతో విశ్వాసం ఎంతో ప్రేమ ఆయన కళల్లో కనిపించింది. ఎవరి కళల్లో? లౌరీ కళల్లో ఎంతో కనిపించింది. మహర్షిని నమస్కరించాడు. మీరు సత్యాన్ని తెలుసుకోండి, చైతన్యాన్ని తెలుసుకోండి, మీరు బోధిస్తున్నారు, మీరు బోధిస్తే సరిపోదు, ఆ సత్యాన్ని తెలిసే శక్తిని కూడా అనుగ్రహించండి. చివరి లాస్ట్ వర్డ్స్ కంక్లూజన్లో చెప్తున్నాడు. ఎవరు ఎవరు ఏం చెప్తున్నాడు అంటే కంక్లూజన్లో చెప్తున్నాడు, మీరు సత్యాన్ని తెలుసుకోండి అని చెబితే సరిపోదు మాకు. సత్యం హృదయంలో నుండి లోపలికి దిగి తెలుసుకొని మీరు చెబుతున్నారు ఇంతవరకు, ఆ టీచింగ్ అంతవరకు బాగా ఉంది, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి శక్తులు ఉండాలి, ఆ శక్తిని మిమ్మల్ని ప్రసాదించమని అర్థిస్తున్నాను. మాటలతోటి సరిపోర్చకండి, మాటలతోటి మాటలతోటి సరిపోర్చకండి. మీరు ఏదో లోపల హృదయంలో ఇంతవరకు సత్యం ఉందని ఏదో బోధించారు, కానీ ఆ సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి శక్తి ఉండాలి. శక్తిహీనుడు ఏ పని చేయలేడు, శక్తి ఉన్నవాడు ఏ పని చేయగలడు, కానీ శక్తిహీనుడు ఏ పని చేయలేడు. నేను ఆ సత్యాన్ని తెలుసుకోవడం నాకు, ఆ సత్యాన్ని తెలుసుకోవడం నాకు శక్తిని అనుగ్రహించండి. ఆ శక్తిని అనుగ్రహిస్తే, ఆ శక్తిని మీరు నాకు ఇస్తే, ఆ శక్తి సహాయంతో మీరు చెప్పిన సత్యాన్ని నేను అర్థం చేసుకోగలను, దాన్ని అనుభవించగలను, అనుభవించి ఆనందానుభవాన్ని పొందగలను, ఆనందాన్ని రుచి చూడగలను. కానీ శక్తిని మీరు ఇవ్వాలి కదా, ఆ శక్తిని ప్రసాదిస్తే నాకు సత్యం తెలుస్తుంది. కానీ మీరు ఆ నాకు శక్తిని ప్రసాదించకుండా సత్యమని తెలుసుకో, సత్యమని తెలుసుకొని బోధించి వదిలేస్తే మటుకు నాకు తెలుస్తుందా? తెలీదు. అయితే ఎనర్జీని కూడా మీరు నాకు ప్రసాదించాలి. అయితే నువ్వు ఆత్మకి ఏదో దూరంగా ఉన్నాననుకుంటున్నావు, నువ్వు ఆత్మకి దూరంగా అనుకుంటున్నావు. ఆత్మశక్తి వేరుగా ఉండవు, ఆత్మశక్తి వేరుగా ఉండవు. ఆత్మకు నేను దూరంగా ఉన్నాను, ఆత్మకు దూరంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటే అనుకోవచ్చు. నువ్వు అనుకున్నప్పుడు కూడా ఆత్మకు నువ్వు దూరంగా లేవు, నువ్వు అనుకున్నప్పుడు కూడా ఆత్మకు నువ్వు దూరంగా లేవు. ఆత్మకి వేరుగా నువ్వు, ఆత్మ అయినప్పుడు దానికి వేరుగా నువ్వు ఎలా ఉండగలవు? నువ్వు కాని దాంట్లో నుంచి విడిపోగలవు. నువ్వేదైతే అవును దాంట్లో నుంచి ఎలా విడిపోతావు? మీ అత్తగారి నుంచి మీరు వేరు కాపురం పెట్టగలరు, కానీ మీలోంచి మీరు ఎలా వేరు కాపురం పెట్టగలరు? నువ్వు కాని దాంట్లోంచి విడిపోగలవు, నువ్వు కాని దాంట్లోంచి విడిపోగలవు. నువ్వు ఏదైతే అవును దాంట్లోంచి అలా విడిపోతావు. అదే గాఢ నిద్ర కూడా గురి అయ్యారు. గాఢ నిద్రలో మనం ఏదైతే కాదు దాంట్లోంచి విడిపోయాం, దేహంలోంచి విడిపోయాం, మరణంలోంచి విడిపోయాం, భర్తలోంచి విడిపోయాం, జన మరణాల్లోంచి ఆ చక్రంలో, మరణంలో జన మరణ చక్రాలు గొడవ లేదు, పూర్వ జన్మల గొడవ లేదు, రాబోయే జన్మల గొడవ లేదు, లోకం గొడవ లేదు, దేవుడు గొడవ లేదు, వాసనల గొడవ లేదు, మనస్సు గొడవ లేదు. నువ్వేది కావే అన్నిటిలోంచి విడిపోయావు. ఎప్పుడు? గాఢ నిద్రలో. గాఢ నిద్రలో విడిపోయావు, కానీ గాఢ నిద్రలో నువ్వు ఏదిగా ఉన్నావు దాంట్లోంచి మటుకు ఎలా విడిపోతావు? దాంట్లోంచి విడిపోలేవు కాబట్టి అది నువ్వు గాఢ నిద్రలో అలాగే ఉన్నావు. భగవాన్ చెప్పింది మర్చిపోకండి. మీరు కాని విషయాల మీద మీరు గౌరవాలను పెంచుకుని ఏదైతే ఉన్నో దాని మీద గౌరవం వదిలేశారు. ఆత్మశక్తి లేకుండా ఉండదు. ఎప్పుడైతే నువ్వు దాన్ని అర్థిస్తున్నావో అందులోంచి నీకు శక్తి ప్రవాహం వస్తుంది. నువ్వు ఆత్మ కోసం నువ్వు ప్రయత్నం చేస్తా అంటే శక్తి అందులో నుంచి వస్తుంది. ఎందులోంచి? ఆత్మలోంచి వస్తుంది. ఇంకా ఆత్మశక్తి, శక్తి లేకుండా ఆత్మ లేదు, శక్తి లేకుండా దేవుడు లేడు. శక్తి లేకుండా ఆత్మ లేదు, శక్తి లేకుండా చైతన్యం లేదు, శక్తి లేకుండా దేవుడు లేడు. శక్తి జీవుడిది కాదు, శక్తి దేవుడిది. అంటే అక్కడ కూడా ఆయన ఇంటర్ఫీర్ అవడంలో చూడండి, అక్కడ కూడా ఈ దొంగ నేను తీసుకెళ్లి పెట్టడం లేదు. అపూర్వమైన టీచింగ్. నేను నీకు ఇస్తాను శక్తి అని చెప్పడం లేదు. నీ ఎప్పుడైతే ఆత్మాన్వేషణ ఉన్నావో ఆత్మ దగ్గర నుంచి శక్తి వస్తుంది నీకు. ఆత్మ శక్తి లేకుండా లేదు. ఇక్కడ కూడా ఈ దొంగ నేను ఇంటర్ఫీర్ అవ్వటం లేదు. ఇంకా ఇంటర్ఫీర్ అవ్వడానికి కారణం లేదు దొంగనే. తాను ఆత్మనే, కానీ ఆత్మను సంగతి నీకు తెలియటం లేదు. తెలియటం లేదు కాబట్టి దానికోసం వెతుకుతున్నావు. అది ఎదగటంలోనే అది ఆత్మ నీ కోసం శక్తిని పంపిస్తుంది. యుద్ధకంలోనే ఆత్మ నీ కోసం శక్తి దాన్ని తెలుస్తుంది కదా, దాన్ని నీ కోసం ఎదుగుతున్నామని. అప్పుడు దాన్ని తెలుసుకునే శక్తిని కూడా అదే ఇస్తుంది. ఎవడైతే సత్యాన్ని అనుభవిస్తున్నాడో, ఎవడైతే ఆనంద హృదయంలో ఎవడైతే ఆనందాన్ని అనుభవిస్తున్నాడో, వాళ్ళ ప్రపంచంలో కూడా సంతోషంతో ఆనందంతో శాంతితో ప్రపంచాన్ని ప్రపంచాన్ని నింపుతాడని ఎవరైనా చెప్పుకుంటా అంటే నేనన్నాను, నాకు తెలియదు అనుకోండి. ఎవడు ఈ లౌరి అంటున్నాడు, వెళ్ళిపోతే వెళ్ళిపోతాను. ఈ లౌరి ఏమంటున్నాడంటే వెళ్ళిపోతే నాకు టపాకాయలు పిలిచి పడేస్తున్నాడు. ఆనందానుభవం పొందిన వాడు తన ఆనందాన్ని తన శాంతిని సంతోషాన్ని ప్రపంచంలోకి విసురుతారని విన్నాను. నాకు తెలియదు అనుకోండి, పెద్దలు చెప్పుకుంటా అంటే విన్నాను. అది బహుశా నీ ప్రేమ కూడా అటువంటి వస్తున్నాను. అలా విశ్రమని ఇంతకు ముందు చెప్పేది ఆడి మీద కూడా విశ్రమంటున్నాడు. ఎవరి మీద? ఈ లౌరి మీద. శరీరం ప్రేమించడం, ప్రేమించేది చైతన్యం. ఒకవేళ మీ శరీరం శవం అయిపోతుంది అనుకోండి, శవం అయిపోయినా మీ దగ్గర నుంచి వచ్చే ప్రేమ ప్రవాహానికి మాకు అడ్డుండదు. ఉంది ఆ ప్రేమ మీ దేశానికే పరిమితం కాదు, మీ జిల్లాకే పరిమితం కాదు. చైతన్యం యొక్క స్వరూపం ప్రేమే. అయితే చైతన్యం అంతరం ఉంది కాబట్టి మీ ప్రేమ మా మీద కూడా ఉంటుందని చెప్పవలసిన ప్రత్యేకంగా మనం అడగవలసిన పని లేదు. మీరెవరు మీరే చెప్పారు కదా, దేహాన్ని కాదు చైతన్యం అని. ఆ చైతన్యం యొక్క ప్రేమకు హద్దులు ఉండవు, సరిహద్దులు ఉండవు, దానికి ఏం బౌండరీస్ ఉండవు. అయితే అది అపారంగానే ఉంటుంది, అది అపారంగానే ఉంటుంది. ఆల్పెరిమిడింది ఆ ప్రేమ. ఎటువంటిది? ఆల్పెరిమిడింది. ఆ వస్తువు ఏ విధంగా అయితే అంతటా నిండి ఉంటుందో ఆ ప్రేమ కూడా అంతటా వ్యాపించి ఉంటుంది. అమెరికా వాడు కూడా గట్టికారైపోయాడు వీడు, వీడు ముదిరిపోయాడు వీడు. నా మీద ప్రేమ కొలిది మీరు శరీరం ధరించారు కానీ లేక శరీరాన్ని మీరేం చేసుకుంటారంటున్నాడు. ఆత్మకి శరీరం లేదు, ఆత్మకి శరీరం లేదు. కానీ మీరు ఆత్మ ఎందుకు మరి కానీ శరీరాన్ని కల్పించుకున్నారు? ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నారు, శరీరాన్ని కల్పించుకున్నారు. ఎందుకు కల్పించుకున్నారు? ప్రేమతత్వం ఉంది కాబట్టి కల్పించుకున్నారు. కానీ ప్రేమలు అవుతుంది శరీరంతో, మీకు పని ఏముంది? ఓ ఆయన శరీరంతో పని ఏముంది? శరీరంతో ఆత్మకు శరీరంతో పని. భగవాన్ అంటే ఆత్మ, ఆత్మకు శరీరంతో పని లేదు. ఆయన శరీరం ఆయనకు అక్కర్లేదు, ఆయన శరీరంతో పని లేదు. కానీ శరీరాన్ని కల్పించుకున్నారు. ఎందుకోసం కల్పించుకున్నారు? మా మీద ప్రేమ కొలిది మీరు శరీరం కల్పించుకున్నారు. మీ శరీరంతో మీకు పని లేదు, మాకు తెలుసు. మా కోసమే శరీరం కల్పించుకున్నారు, కల్పించుకున్నారని మాకు తెలుస్తున్నప్పుడు మీకు ప్రేమ లేదని మీరు ఎలా ఉంటాం? నిద్రిపోతున్నాడు. నువ్వు దేవుడి యొక్క ప్రార్థాన్ని పెట్టాడు కాదు, దేహం రావచ్చు కానీ నీ శరీరాన్ని ధరించింది ప్రార్థం కాదు, ప్రేమే నీ శరీరాన్ని ధరించింది. అంటే దేశానికి ఉపకారం చేయాలి మీరు అనుకోక్కర్లేదు. దేశానికి ఉపకారం మీరు చేయాలి, లోకానికి ఉపకారం చేయాలని మీరు అనుకోక్కర్లేదు. ఏం చేయదు అనుకోక్కర్లేదు, మీ ద్వారా జరిగేది అది. జీవకోటికందరికీ నేను సేవ చేయాలని అనుకోక్కర్లేదు, మీరు చేసేది అది. అనుకోవడానికి ఒక సంబంధం లేకుండా నీ ఉపాధి ద్వారా జరిగేది అది. నీ ఉపాధి అంతకే వచ్చింది కదా, నీ ఉపాధి ఎందుకు వచ్చిందో ఆ ఉపాధి ద్వారా జరగవలసినటువంటి ఆ శాంతి ఆనందం జీవకోటికి అందుతానే ఉంటుంది. ఇంకేంటి, నీ ఉపాధి అందుకు వచ్చింది, ప్రారంభాన్ని బట్టి రాలేదు. మానవుడికి గమ్యస్థానం ఆత్మజ్ఞానాన్ని సముపార్జించవలే. తన డ్యూటీ అది, డెస్టినేషన్ కూడా అదే, తన డ్యూటీ అదే, తన కర్తవ్యం కూడా అదే. మానవుడికి ఒక చోట భగవాన్ చెప్పారు, దేహం యొక్క ప్రయోజనం మనస్సు యొక్క ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు దేహాన్ని ఉపయోగించుకుని మనస్సును ఉపయోగించుకుని ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకో. ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకోకుండా నీ దేహాన్ని విడిచిపెట్టేస్తే నువ్వు సాధించింది ఒకటి లేని సున్నలతో సమానం. నువ్వు మానసిక ఆరోగ్యం కాపాడుకో, దేహం ఆరోగ్యం కాపాడుకో, ధర్మాన్ని ఆచరించు, శ్రద్ధగా అయ్యి, అశ్రద్ధ పనికిరాదు. ఇవన్నీ ఎందుకంటే ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నామంటే ఇవన్నీ ఆత్మజ్ఞానానికి ఉపయోగపడతాయి కాబట్టి ఇవన్నీ చెబుతున్నాం. కానీ ఈ మాటలే గమ్యం కాదు, ఈ మాటలే డెస్టినేషన్ కాదు. శ్రద్ధగా అయ్యి, ప్రేమగా అయ్యి, ఇచ్చి తృప్తిగా అయ్యి. ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు తృప్తి ఉండాలటండి, అవి ఏమి శ్రద్ధ ఉండాలటండి, సంతృప్తి ఉండాలటండి, ఇచ్చేది శాంతచిత్తం తోటి ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఆత్మజ్ఞానానికి సహకరిస్తే ఎన్ని డెస్టినేషనే కాదు, ఆత్మజ్ఞానానికి సహకరిస్తాయి కాబట్టి ఈ రకంగా జీవించు. ఆత్మను సాధించేవరే డూఆర్ డై, ఆత్మను సాధించేవరే. అంతకంటే మానవుడి గమ్యం అదే, మానవుడి గమ్యం ఆత్మజ్ఞానమే. అది సాధించకుండా ఏది సాధించినా స్వప్నంతో సమానం. ఆత్మజ్ఞానం సముపార్జన చేయకుండా ఏదైనా సాధించినా సాధించవచ్చు, కానీ ఎంత దేనితో సమానం? స్వప్నంతో సమానం. అంచేత సరే మంచిది, భగవాన్ చెప్తున్న వీడుకొని చెప్తున్నారు, భగవాన్ కూడా చెడు మాటలు చెప్తున్నారు. సరే మంచిది, అదే మంచిది, సరే మంచిది, మంచిగా ఉండు, అదే మంచిది. అదే ఏదో ఒక శక్తి అప్పుడు కూడా నేను నిన్ను ఉద్ధరిస్తానంటలేదు. నువ్వు ఏ శక్తిని అయితే నమ్ముకున్నావో ఆ శక్తి నువ్వు ఎక్కడున్నా నేను ఉద్ధరిస్తుంది. ఈ దొంగనైన మటుకి ఇంకా హాని కూడా అప్పుడు కూడా నేను నిన్ను ఉద్ధరిస్తానంట లేదండి. ఏ శక్తిని అయితే నువ్వు నమ్ముకుంటున్నావో ఆ శక్తిని నిన్ను ఉద్ధరిస్తాను అంటాడు, కానీ నేను నేను ఏదో ఉద్ధరిస్తానని చెప్పడం లేదు. చూడండి, ఆ ఫాల్స్ యొక్క ఇంటర్ఫీరెన్స్ రానివ్వండి. అసలు నేను నిరుద్ధరిస్తానని చెప్పటం లేదు. అది సరే మంచిది. ఏ శక్తిని అయితే నువ్వు నమ్ముకున్నావో ఆ శక్తి నిన్ను, ఏ శక్తికైతే నువ్వు అర్పించుకున్నావో, ఏ శక్తికైతే నువ్వు శరణాగతి చెందావో, ఏ శక్తికైతే నువ్వు సరెండర్ అయ్యావో, అదే నిన్ను ఉద్ధరిస్తుంది. అదే నిన్ను ఉద్ధరిస్తుంది. నువ్వు శరణాగతి చెందిన వస్తువు తెలివి తక్కువది కాదు, నీకంటే తెలివైంది. నీ జీవితం ఎక్కడ ఎలా మలుపు చెప్పాలో దానికి తెలుసు. అలా మలుపు తీసి నిన్ను ఉద్ధరిస్తుంది. అంతా సరిగానే జరుగుతుంది. నువ్వు అమెరికా వెళ్ళిపోయిన కంగారు పడక జరగవలసిందేదో, అంతా సరిగానే జరుగుతుంది. నీకు ఎలా నీ జీవితాన్ని ఎక్కడ ఎక్కడ ఏ సొమ్ములో ఎక్కడ ఎలా మలుపు చూపితే ఆత్మజ్ఞానం కలుగుతుందో, నువ్వు నమ్ముకున్న శక్తి నీ జీవితాన్ని మలుపు చెప్పి చెప్పి ఆత్మజ్ఞానం దగ్గరికి తీసుకొస్తుంది. కంగారు పడక్కర్లేదు, తొందర పడకు, ఏగిరి పడకు. ఆయన ముగిన్స్ మాట ఏం కూడా చెప్పేస్తున్నాడు, మనం కూడా డిస్పర్స్ అయిపోదాం. అంటే నీ జీవితాన్ని ఎక్కడ మలుపు చెప్పాలో అక్కడ నువ్వు నమ్ముకున్న శక్తి చెప్తా, నేను చెప్తానంటానండి. నువ్వు నమ్ముకున్న శక్తే నీ జీవితానికి మలుపు చెప్తుంది. నువ్వు నమ్ముకున్న శక్తే నీ జీవితానికి మలుపు చెప్తుంది. ఆ శక్తే శరమ చూసుకుంటుంది. నీ వ్యవహారాలు కూడా నువ్వు ఏ శక్తి అయితే శరణాగతి చెందావో ఆ శక్తి నీ వ్యవహారాలను కూడా చూచి పెడుతుంది. నీ వ్యవహారాలు కూడా చూసి నిన్నే కాదు, నీ ఉద్ధరణే కాదు, నీ వ్యవహారాలు కూడా సరిగ్గా సక్రమంగా జరిగేట్టు నువ్వు ఏ శక్తికి అయితే శరణాగతి చెందావో ఆ శక్తి అన్ని వ్యవహారాలు నీకు చూచి పెడుతుంది. అయితే నువ్వు మటుకు కర్తవం అనుకోకుండా, నువ్వు మటుకు కర్తవం అనుకోకు. కర్తవం అనుకుంటే కర్మఫలం అనుభవించాలి. కర్తృత్వం విడిచిపెట్టాయి. కర్తృత్వం పెట్టుకున్నా కర్మానుభవం పొందాలి, కర్మఫలం అనుభవించాలి. అంచేత కర్తృత్వం విడిచిపెట్టాయి. అంచేత నువ్వు ఆ శక్తి నీ చేతిలో నా పుస్తకంలా ఉందో, నీ చేతిలో నా పుస్తకంలాగుందో, ఆ విధంగా నువ్వు ఈశ్వరు చేతి ఒక ఉపకరణం ఆగిపో. లౌరికి భగవాన్ షండాప్ చెప్పేస్తున్నాడు, ఇంక వెళ్ళిపోమని చెప్పేస్తున్నాడు. నీ చేతిలో ఈ చేతిలో నా పుస్తకం ఎలాగుందో అలాగే ఈశ్వరు చేతిలో ఒక పనిముట్టుగా అయిపో. ఆఫర్ ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్స్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. నీ చేతిలో నా పుస్తకం ఎలా ఉందో అలాగే ఈశ్వరు చేతిలో ఒక పనిముట్టుగా అయిపో. కర్తృత్వం పెట్టుకోకు. కర్తృత్వం పెట్టుకున్నవాడు ఈశ్వరు చేతిలో పనిముట్టి కావలేడు. అంటే కర్తృత్వం లేని వాడు ఈశ్వరు చేతిలో పనిముట్టిగా అయిపోతాడు. అప్పుడు నీ శరీరం ద్వారా ఏది జరగవలసి ఉందో అది ఈశ్వరుడు చూసుకుంటాడు. ఏది జరగవలసి ఉంటే అది జరుగుతూ ఉంటుంది, కానీ నీ కర్తృత్వం రాదు. నీ శరీరం ద్వారా ఏదైతే జరగవలసి ఉంది, ఈశ్వరుడి చేతిలో పనిముట్టైనప్పుడు నీ శరీరం ద్వారా ఏదైతే జరగవలసి ఉందో జరుగుతూ ఉంటుందంటే నీకు మటుకి కర్తృత్వం రాదు. ఎప్పుడైతే కర్తృత్వం నశించిందో దుఃఖం కూడా నశిస్తుంది. దుఃఖ కారణం బయట లేదు, దుఃఖ కారణం లోపం ఉంది, అది కర్తృత్వ రూపంలో ఉంది. ఎప్పుడైతే ఈశ్వరుడికి శరణాగతి పొందావు అది ఇదంతా ఈశ్వరుడే చేస్తున్నాడని నీకు అనిపిస్తుంది. నీ కర్తృత్వ భావన రాదు. ఇదంతా ఈశ్వర సంకల్పం ప్రకారం జరుగుతుంది, నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు నీ కర్తృత్వం నశిస్తుంది. కర్తృత్వం నశించిన మరుక్షణంలో నీకు దుఃఖం కూడా నశిస్తుంది, ఆనందానుభవం కలుగుతుంది. అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల అంటే అరుణాచల శివుడి మీద భగవానుకు ఎంత నిష్ఠ ఉందో మనకు అంత నిష్ఠ ఉంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎక్కడ వ్యావరింగలేని డివోషన్, వ్యావరింగలేని నిష్ఠ. నేను చెప్పానికి నిష్ఠ లేకుండా, ఈశ్వరుడి మీద భక్తి లేకుండా, ఈశ్వరుడి మీద నిష్ఠ లేకుండా వాసన నశించకపోతే పునర్జన్మ లాభం. పునర్జన్మలు వస్తే మరి శవాలు వచ్చేస్తే దుఃఖం వచ్చేస్తాయి. అరుణాచల శివ అరుణాచల అంటే మనం అరుణాచలం వెళ్ళినప్పుడు మన ఇల్లు హైదరాబాద్ లో ఉంది, అరుణాచలం వెళ్ళి చూసి వస్తాం అనుకుంటాం. భగవాన్ అరుణాచలం వచ్చినప్పుడు ఏమనిపించినట్టుంది, మన ఇంటికి వచ్చామనిపించినట్టు. అరుణాచలం రాగానే భగవాన్ ఏమనుకున్నాంటే, తిరుచిలో మన ఇల్లు ఉంది, అరుణాచలం చూడటానికి వచ్చాం, యాత్రకు వచ్చాం అనుకోలేదు, మన ఇంటికి మనం వచ్చాము. అంటే ఆ జీవుడు ఆయన ఇంటికి ఆయన చేరుకున్నాడు, మోక్షాన్ని పొందాడు. మనం ఏమనుకుంటాం, ఏదో యాత్రకు వచ్చాం, మన ఇల్లు అక్కడ ఉంది హైదరాబాద్ లో ఉంది, ఇప్పుడు యాత్రకు వచ్చాం అనిపిస్తుంది. కానీ భగవాన్ అరుణాచలంలో కాలు పెట్టేటప్పటికి మన ఇంటికి మనం చేరుకున్నాం అనుకున్నాడు. అంటే జీవుడు తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచలం. అంటే నిరంతరము ఆ జ్ఞాపకం కూడా తపస్సు తోడుసమాట. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచలం.